అటువంటి వాణ్ణి కాలప్రభావం వల్లే తెలుసుకోగలుగుతాం, కాలప్రభావం వల్లే దూరం చేసుకోగలుగుతాం. అన్నిటికీ ప్రధానమైనది కాలం. ఈ కాలమును ఎవరూ దాటలేరు. ఈ కాలం ఎటువంటిదంటే ఎంతటి వాణ్ణైనా వశం చేసుకుంటుంది. నచాస్య కశ్చిద్దయితో నద్వేషో నచ బాంధవః ఆవిశత్య ప్రమత్తోసౌ ప్రమత్తం జనమంతకృత్. కాలమునకు ప్రియము అప్రియము అనేది లేవు, అంతా సమానమే. వాళ్ళు ఇష్టం వీళ్ళు చిరాకు అనేది లేదు. ఈ కాలానికి బంధువులు లేరు, శత్రువులు లేరు. కాలం స్వయంభూతమైనది, సావధానంగానూ చూస్తుంది, సంహారము చేస్తుంది. ఏమైనా జీవించాలని కోరుకున్నంత మాత్రం చేత వాడు శాశ్వతంగా జీవించలేడు. వద్దు బాబోయే, నేను వెంటనే చచ్చిపోవాలన్నా చావలేడు. కాలమునకు వాడి కాలం తీరితేనే తీసుకెడుతుంది తప్ప వాడి ఇష్టానిష్టములను బట్టి నడుచుకోదు. ఆ కాలస్వరూపం నేను. ఆ కాల భయం వల్ల వాయువు వీస్తోంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఇంద్రుడు వర్షిస్తున్నాడు, నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. ఈ కాల భయం వల్ల వృక్షాలు పుష్పిస్తున్నాయి, ఫలిస్తున్నాయి. ఓషధులు లతలు ఈ కాల ప్రభావం వల్లే పుష్ప ఫలాలను ఇస్తున్నాయి. స్రవంతి సరితో భీతాక నోత్సర్పత్యుదధిర్యతః అగ్నిరింధే సగిరిభిర్భూర్ణమజ్జతి యద్భయాత్. నదులు కూడా ఈ కాలభయం వల్ల ప్రవహిస్తున్నాయి. సముద్రాలు చెలియని కట్ట దాటి బయటికి రావట్లా. ఆ కట్ట దాటి బయటకు వస్తే భూమండలం ఉండదు. ఆ నియమం కాలప్రభావం. కాలప్రభావం వల్ల అగ్ని మండుతున్నది. కాలం వల్ల ఈ భూమండలం పర్వతాలతో పాటు సముద్రంలో కలిసిపోకుండా ఆగిందంటే కాలప్రభావం. కాలం అంటే భయం. ఈ ఆకాశం ఆ కాలభయం వల్లే శ్వాసక్రియకు అవకాశం ఇస్తోంది. ఈ భూమండలమే కాదు, సప్త ఆవరణములతో కూడిన ఈ దేహం లోకరూపంతో విస్తరింపజేస్తున్నదంటే మహత్తత్వం. దానికి కారణం కాలభయం. ఈ చరాచరమైన విశ్వమంతా బ్రహ్మాది దేవతల యొక్క అధీనంలో ఉంది. ఈ బ్రహ్మాది దేవతల అధీనంలో విశ్వం ఉంటే బ్రహ్మాది దేవతలు దేని అధీనంలో ఉన్నారు అంటే కాల అధీనంలో ఉన్నారు, అనగా నా అధీనంలో ఉన్నారమ్మా అని తల్లికి కాలం యొక్క గొప్పతనం చెప్పేట ఆయన. ఈ కాలం తల్లి తండ్రిని కల్పించింది. ఈ కాలమే ఆ తల్లిదండ్రులకు పిల్లల్ని ప్రసాదించింది. ఈ కాలమే ఆ తల్లిదండ్రుల్ని పట్టుకుపోతుంది, ఈ పిల్లల్ని పట్టుకుపోయింది, వంశాలు తరాలు పట్టుకుపోతుంది. అసలు కాలం ఎప్పుడు ప్రారంభమయ్యింది, ఎప్పుడు అంతమవుతుంది అనేది ఈ సృష్టిలో నేను తప్ప తెలుసున్నవాడు మరొకడు లేడు. కాలమునకు తప్ప కాలం ఎప్పుడు ప్రారంభమైంది ఎవడికి తెలుసు, కాలం ఎప్పుడు అంతమవుతుందా. ఈ అత్యంత రహస్యమైన ఈ విషయం గ్రహించడం ఎవడి వల్ల కాదు. కానీ కాలం ప్రభావమైనది అని సమస్తాన్ని కాలాని యొక్క అనుగుణంగా నడుచుకున్న జీవుడున్నాడే, అటువంటి వాడికి దుఃఖం ఉండదు. మృత్యు రూపంలో సర్వులను నాశనం చేస్తున్నది ఈ కాలం. ఈ కాలమే అన్నిటికీ అంతకం. ఈ కాలం అనాది అనంతం అవ్యయం. తల్లి తస్యైతస్య జనో నూనం నాయం వేదోర్విక్రమం కాల్యమానోపి బలినో వాయోరివఘనావలిహి. నీకు చెప్పిన ఈ కాల ప్రభావం వల్ల మానవులు ప్రేరేపింపబడుతున్నారు. మానవులకు ఏదన్నా ఒక పని చెయ్యాలి అని ఒక ప్రేరేపణ ఎలా వస్తుంది, ఈ కాల ప్రభావం. మేఘాలున్నాయి, ఆకాశమంతా దట్టంగా వ్యాపించాయి. కానీ గట్టి వాయువు వస్తే ఈ మేఘాలు ఏమైపోతాయి, చల్లా చెదరైపోతాయి. వాయువు యొక్క బలం మేఘాలకు పూర్తిగా తెలియదు, ఎగరగొట్టబడిన జీవుడు కూడా కాలం అంటే ఏమిటో తెలుసు. అమ్మో కాలానికి లోబడిపోతాడు ఎంతవాడైనా. కాలం వల్ల ఒక్కొక్కడు గొప్పవాడు అవుతున్నాడు, తక్కువవాడైపోతున్నాడు. కాలం చాలా గొప్పది, కాలం విలువైనది అని తెలిసినా కాలము యొక్క పూర్తి పరాక్రమం తెలియదు. అదే తెలిస్తే దుఃఖం ఉండదు మనిషికి. ఏ విషయంలోనూ దుఃఖించడు వాడు. అరే నేను బెంగ పెట్టుకోడు దీనికి. సమస్తం కాలవశమై ఉన్నది. ఆ కాలవశమై ఉన్నది కాబట్టి ఆలస్యమైనా నేనే వెంగెట్టుకోవటంలా, మీరు వెంగెట్టుకోవటంలా, అదంతా కాల ప్రభావం, మంది కాదు. ఎం యమర్థముపాదత్తే దుఃఖే న సుఖహేతవే తం తం ధునోతి భగవాన్ పుమాన్ సోచతి యత్కృతే. ఈ మానవుడు సుఖం పొందాలి అనుకుంటాట. సుఖం పొందాలనుకుని అజ్ఞాని ఏం చేస్తున్నట్టే, వీడు పరమజ్ఞాని. ఎంతటి అజ్ఞాని అంటే సుఖం పొందాలని వ్యామోహంలో పడి చాలా కష్టాలు పడి వస్తువులు సంపాదిస్తాడు. ఎందుకు కష్టం పడుతున్నాడు? కష్టపడి రేపటి కోసం దాచి తిండి తగ్గించి వస్తువులు సంపాదించి సుఖపడాలనుకుంటాడు. ఏ వస్తువుల కోసం శ్రమ పడుతున్నాడో, ఏ వస్తువులు వస్తే తాను సుఖపడతాననుకుంటున్నాడో, ఆ వస్తువులను కాలం నాశనం చేస్తోంది. ఈ వస్తువులను సంపాదించడంలో వీడి కాలం, వీడి ఆయుర్దాయం నశించిపోతుంది. శక్తివంతమైన కాలం ఈ అశక్తవంతమైన పిచ్చి పిచ్చి వస్తువుల కోసం మనిషి నాశనం చేసుకుంటున్నాడు. తెలియకుండా నాశనం అయిపోతున్నాడు. ఒకడున్నాడు, రోజు తినే భోజనం దగ్గర నుంచి ప్రతి వస్తువులోనూ జాగ్రత్త వహించి డబ్బు రేపటి కోసం దాస్తున్నాడు. 30 ఏళ్ళు కష్టపడి కూడబెట్టి ఇల్లు కట్టాలనుకున్నాడు. ఈ 30 ఏళ్ళు ఆయుర్దాయం, వీడి వయస్సు, ఈ డబ్బు దాచడంలో వ్యర్థమైపోయింది. 30 ఏళ్ళు భగవన్నామం లేదు. 30 ఏళ్ళు గడిచాక వీడు ఇల్లు కట్టాడు, గృహప్రవేశం అయ్యాడు, డామ్మన్నాడు. ఏమిటి సాధించాడు తల్లి? ఈ మానవుడు దేనివల్ల సుఖపడతాననుకుని ఉన్న జీవితం అంతా వెంపర్లాబడి సంపాదించాడు. ఒకడు ఆ కాలం నాటి కథ కాబట్టి రథం కొన్నట్టు ఒకడు కష్టపడి తిరుగుదామని సుఖంగా రథం, 4 గుర్రాలు కూడా జీవితం అంతా కష్టపడి డబ్బు పెట్టి కొన్నట్ట. కొని కొనగానే రథం వదలగానే గుర్రాలు వెళ్ళి సముద్రంలో తిరగబెట్టే రథాన్ని. వీడు అనారోగ్యం పాలై ఇంట్లో పడ్డాడు. మూల వెన్నుపూస విరిగిపోయింది. పురుషుడు దుఃఖించాడు. వాడు అంటే హాయిగా రథంలో తిరుగుదాం అనుకున్నవాడు బతుకులు అయిపోయింది. మరొకడెవడో దర్జాగా కష్టపడి జీవితం అంతా ఇదిగో ఈ మధ్యకాలంలో మారుతి గారు కొన్నాడు, కొని బయటికి వెళ్ళాడు. ఠింగ్ అని దాన్ని వెళ్ళి ఓ చిన్న స్కూటర్ ముద్దు పెట్టుకుంది. దాంతో వీడు కాస్త చంద్రబాబు గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. యద్రువస్య దేహస్య సానుబంధస్య దుర్మతి ధ్రువాణి మంజతే మోహాత్ గృహక్షేత్ర వసూనిచ. కానీ ఈ మతికి ఇదేం తెలియవు, తెలియక నేను శాశ్వతం అనుకుంటాడు. అందుకని మానవుడికి దుర్మతి అని పేరెట్టాడు ఆయన. ఈ దిక్కుమాలిన మతి ఇదేం చేస్తుంది? మోహం మొట్టమొదట జీవుడిలో ప్రవేశపెడుతుంది. ఈ మతి సరిగ్గా ఉండదు మానవుడికి, మోహమును ప్రవేశపెడుతుంది. ఈ మోహము వల్ల వయస్సులో ఉన్నప్పుడు సంపాదన వెంటే హాయిగా రిటైర్ అయ్యి భగవన్నామం చేసుకుందాం అనుకున్నప్పుడు మళ్ళీ ఏదో లోభం వచ్చి వీడిని తిరిగి మళ్ళీ ఆ సంసారంలోకి లాక్కెడుతుంది. అక్కడ నుంచి పొద్దునకి సాయంకాలం దాకా ముసలివాడైనా ముక్కవాడైనా ఏదో రకంగా ఎలాగ ధన సంపాదన చేద్దామా అని పోషించాలనుకుంటాడు. ఎందుకు ఈ ధన సంపాదన అంటేట, పశుపుత్ర కళత్రచ భార్య పిల్లలు పశువులు ఇల్లు ఈ 4 ఇంటి మీద మోహం ఈ జీవికి పట్టుకుంటుంది. కాల ప్రభావం వల్ల జీవికి ఈ వ్యామోహం పట్టుకుని ఈ ఇళ్ల మీద, ఈ భార్య మీద, ఈ పిల్లల మీద, ఈ పశువుల మీద ఉండే బంధం పోదు. వీటన్నిటికీ మూలమైన శరీరం ఉన్నదే, ఈ శరీరం నశించిపోతుంది, క్షణక్షణం పోతుంది అని గుర్తుకురాదు. దేహముతో పాటు గృహం కూడా క్షీణిస్తోంది, క్షేత్రం క్షీణిస్తోంది, ధనం క్షీణిస్తోంది. అది తెలుసుకోలేడు. నిత్యము అనుకుంటాట, ఇది నిత్యమే అనుకుంటాడు. గ్యారంటీ, నా ఇల్లు శాశ్వతం, నేను కష్టపడి కట్టించాను, రాసి సిమెంట్తో కట్టించాను. ఏమవుతానుకుంటాడు, పిచ్చాడు, రాసి సిమెంటు లేదు, మూసి సిమెంటు లేదు, అన్నీ వెళ్ళిపోతాయి కాలం వస్తే. ఆ విషయమును గ్రహించలేక ఇది శాశ్వతమని ఈ దేహ గృహ క్షేత్ర ధన వయస్సులు శాశ్వతం నిత్యం అనుకుంటాడు. అందువల్లే ఇవి శాశ్వతం, ఇవి నావనుకుంటున్నాడు కాబట్టి ఇందులో ఏది నష్టమైనా వాడు ఏడుస్తున్నాడు. ఎందుకు మనిషి దుఃఖిస్తున్నాడు? ఇవి నావి, ఇవి శాశ్వతం అనుకోవటం వల్ల దుఃఖం. దుఃఖమునకు కారణమేమి అమ్మా అంటే, ప్రతి వస్తువు నాది అనుకోవడం, ఆ నాది అనుకున్న వస్తువు పోగానే దుఃఖం వస్తుంది. ఈ భార్య రూపంలో ఉన్న, ఈ భర్త రూపంలో ఉన్న, ఈ పిల్లల రూపంలో ఉన్న, ఇంటి రూపంలో ఉన్న, ధనం రూపంలో ఉన్న, ఉన్నంతకాలమే తప్ప ఇవి నావి కావు సుమ అనే జ్ఞానం కొంచెం కలిగితే అవి పోతే వీడికి దుఃఖం రాదు. కానీ అవి నావనే భ్రమ కలుగుతుంది బలంగా, అంచేది ఇది నాదే అనుకున్న బాధ అది ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఎక్కువైపోతుంది. కాబట్టి దుఃఖమగ్నతకి కారణం ఇవి నావి అనే వ్యామోహమే. జంతుర్వై భవ ఏతస్మిన్ యాం యాం యోని మనువ్రజేత్ తస్యాం తస్యాం సలభతే నిర్వృతిం నవిరజ్యతే. జీవుడు ఈ సంసారంలో పడి ఆయా జన్మల్లో పడతాడు కదా, ఏదో జన్మ ఎత్తాడు, కుక్క రూపమో మనిషి జన్మో ఇంకో నక్కో ఇంకోటో ఎత్తాడు. ఈ జన్మ ఎత్తినందుకు మనం అనుకుంటాం చిచ్చిచ్చి ఆ పంది బురదలో పుల్లాడుతున్నది, లేదా ఆ కుక్క ఆ ఎముక నక్కుంటుంది అనుకుంటున్నాం. మన చూసి ఎవరు అనుకుంటాయట చిచ్చిచ్చి పిచ్చాడు ఇలా ఉన్నాడు అనుకుంటాయట. పంది అనుకుంటుందిట మనల్ని చూసి మనకు తెలియదు, కానీ బురదలో హాయిగా తిరక్క ఈ పిచ్చేటి చిచ్చి చిచ్చి ఆ ఇంట్లో వాసన కొట్టే ఇంట్లో ఉన్నాడు అనుకుంటుందిట. ఆ ఇంట్లో సెంటు దానికి చిరాకు, మనకి బురద చిరాకు అయినట్టే పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున అన్నారు. దాని దగ్గరికి తీసుకెళ్ళి సెంటు అని కొట్టామనుకోండి కంపు దానికి. మనకి ఆ బురద ఎలా అయితే వాసనో ఈ సెంటు దానికి అంత కంపు. దీనిని బట్టి ఏం తెలుస్తున్నది, ప్రతి ప్రాణి తాను ఏ వస్తువులో పుడితే ఆ వస్తువు తనకి ఇష్టం కాబట్టి అందులో తిరుగుతున్నాయి. ఆ వస్తువులు పడి చాలా హ్యాపీగా ఉంటాయి, ఎంత బాగుంటాయో. ఆయా జన్మలలో తిరుగుతూ ఆయా వస్తువులలో పుట్టిన ఈ జీవి ఆ వస్తువుల్లో సంతోషం పొందుతాడు, అందువల్లే వాడు విరక్తిని పొందడు. ఎందువల్ల పంది ఆ వస్తువులో విరక్తి పొందడం లేదంటే అదే దాని పుట్టుక, దానికి ఇష్టం. మనకి ఇవి ఇష్టం, మనం దీనికి విరక్తి చెందాం, అవి వాటికి విరక్తి చెందాం. ప్రతి జీవి తాను పుట్టిన వస్తువునందు విరక్తి పొందితే ఇక వాడు జ్ఞాని, అలా విరక్తి పొందేవాడు మహాయోగి అవధూత. అవధూతలు చాలా అరుదుగా ఉంటారు. ఈ లోకములో ఒక మహామాయ ఉన్నది, ఆ మాయకి దైవీ మాయ అని పేరు. ఆ దైవీ మాయ వల్ల మోహితుడైన పురుషుడున్నాడే నరకంలో పడిపోతాడు, జన్మనెత్తుతాడు, నరకాల్లోకి తీసుకువెళ్ళే తిండి మీద పడతాడు, వద్దన్నా ఆ తిండి మీదకే జీవహింస చేస్తాడు, పశువుల్ని పక్షుల్ని మనుషుల్ని పీక్కు తింటాడు. ఆహారాదులన్నీ కూడా పాపపు కూడుతో సంబంధించిన వాటిని తినడానికి ఇష్టపడతాడు. అత్యంత పవిత్రమైన సాత్వికమైన వృక్ష సంబంధమైన ఆహారముల కంటే జంతు సంబంధమైన ఆహారాలకు ఇష్టపడతాడు. ఇది నరక యోనుల్ని పంపిస్తుంది, ఆ విషయం తెలుసుకోలేడు. అయినా క్రిమి కీటకాదులుగా పుట్టిన తన ఆహారపు అలవాట్లు కానీ వ్యవహారం కానీ దేనిని జీవి మార్చుకోడు. ఇటువంటి జీవున్నాడే ఆత్మ జాయా సుతాగార పశుద్రవిణ బంధుషు నిరూఢమూల హృదయ ఆత్మానం బహుమన్యతే. అమ్మా, ఈ వ్యక్తి ఉన్నాడే తన దేహం, తన భార్య, తన పుత్రులు, గృహం, పశువులు, ధనం, బంధువులు వీటిల్లో మనస్సు పెడతాడు. అనే వీడి మనస్సు ఒకటే, ఇంటి మీద కొంత వ్యామోహం, భార్య మీద ఒక రకమైన వ్యామోహం. వ్యామోహంలో కేటగిరీస్ ఉంటాయి. ఇంటి మీద కంటే కొంచెం భార్య మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, భార్య కంటే పిల్లల మీద ఎక్కువ వ్యామోహం ఉంటుంది, ఒక్కొక్కడికి ఇవేమీ కాదు, పశువుల మీద ఎక్కువ వ్యామోహం ఉంటుంది, ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యామోహం, ఒక్కొక్కడికి ఇదేమీ కాదు. ఆ వడ్డీ వ్యాపారం చేసుకుంటూ నెల నెల వడ్డీ వస్తుంటే మనవల కంటే ఇంటికంటే భార్య కంటే అన్నిటికంటే ఈ వడ్డీ అన్నాడు ఒక ఆయన. అప్ప ఏం అందమండి వడ్డీ అంటే అంటాడు నాతో రోజు. ఆ వడ్డీ వద్దు, అదొక ఆనందం. ఇలా ఒక్కొక్క వస్తువు మీద మనస్సులో కొంత కొంత ప్రేమ పెడతాడు, ఒక్కొక్క దాని మీద అధికంగా నిలుపుతాడు. అలా పెట్టి వ్యామోహాన్ని తనని తాను కృతార్థుణ్ణి, ఆ నేను ఇది సంపాదిస్తున్నాను, ఈ వడ్డీ సంపాదించా, లేకపోతే ఈ ఇల్లు సంపాదించా, లేకపోతే ఇది చేశా అని ఆనందం చెందుతాడు. నాకు తెలుసున్న ఒక ఆయన బుడ్డి పోసుకుని ఆనందం చెందుతాడు. ఒకడికి వడ్డీ ఇష్టం, ఒకడికి బుడ్డి ఇష్టం, ఎవడు ఆనందం వాడిది. ఇది శాశ్వతం అనుకుని తనను తాను కృతార్థుడని అనుకుంటున్నట్ట, అది అజ్ఞాని యొక్క లక్షణం. ఇదే నా జీవితమునకు పరమార్థము. తద్వారా ఈ వచ్చే వాటితో కుటుంబ పోషణ చేస్తాడు. అప్పుడు ఆ మానవుని సర్వాంగాలు కూడా ఈ పాపపు పనుల వల్ల, ఈ వ్యామోహముల వల్ల, ఈ అనురాగముల వల్ల సంతప్తం చెందుతాయట, అవయవాలన్నీ బాధలు పొందుతాయట. అయినా వీడు పాపాలు చేస్తూనే ఉంటాడట. చూడండి, కపట ప్రేమ ప్రదర్శించే వేశ్యావాక్కుల యందు లగ్నమైన మానవుడు నిజమైన ప్రేమని నమ్మడు. ఈ మనస్సున్నదే కపటమైన వస్తువుల మీద లగ్నమవుతుంది. ఇవాళ ఉండి రేపు పోయి నశించిపోయి అశాశ్వత వస్తువుల వెంట వెంపర్లాడిపోతుంది. శాశ్వతమైన భక్తిభావం కేసి రాదు, శాశ్వతానందం కేసి వెళ్ళాలని ప్రయత్నం చెయ్యదు. ఇంద్రియాలు ఈ ఆసక్తిలో చిక్కుకొని, గృహాసక్తలో చిక్కుకొని పురుషుడికి సుఖదుఖాలు ఇస్తున్నాయి. సుఖం అనుకున్నది కూడా సుఖం కాదు, కపటం అది. అయినా ఇందులో మగ్గులుడైపోతాడు, బయటికి రాడు. చాలా జాగ్రత్తగా ఉండి నిరంతరం దుఃఖానికి, అంటే ఈ సంసారంలో ప్రవేశించినడికి దుఃఖమే వస్తుంది, దుఃఖం. ఈ దుఃఖమునకు ప్రతీకారం చేయాలనుకుంటాడు, అనుకున్న ప్రతీకారం చేయలేడు. చేయలేక ఏమనుకుంటున్నాడు, కాలికి నొప్పి వచ్చింది, తలకి నొప్పి వచ్చింది, దీనికి మందు వేసుకుందామని తాత్కాలికమైన వీటిని అణుచుకుంటున్నాడు తప్ప వీటన్నిటికీ మూల కారణమైన జన్మ సంస్కారాన్ని మాత్రం అణుచుకోక ఇందులో సుఖాన్ని భావిస్తూ దుఃఖం పొందుతూ ఇంకా 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 దుఃఖం పొందుతూ ఉంటాడు. ఎవరండి ఇది? నాకు అప్రశాంత వాతావరణంలో పురాణం చెప్పడం అంటే మొదటి నుంచి మహాబాధ. వాసుదేవ కథా నిరోధం, నా యోగం ఎప్పుడు లగి ఉంటుంది. వాసుదేవ అర్థైరాపది తైర్గుర్వ్యా హింసయేతస్తతశ్చతాన్ పుష్ణాతి యేషాం పోషేణ శేషభుగ్యాత్యథ స్వయం. ఎవడిని పోషించటం వల్ల నరకం లభిస్తుందో అటువంటి వారి పోషణమునకై ఈ భయంకరమైన హింసాదుల ద్వారా ధనాన్ని పోగు చేస్తాడు జీవి. ఈ భార్య ఈ పిల్లల్ని వీటి మీద పోషణ చెయ్యాలి. వ్యామోహమే పెట్టు కూర్చోవడం వల్ల నరకం పాలవుతున్నాడు. ఆ విషయం గ్రహించలేక వీళ్ళ కోసం పోగేస్తాడు. కానీ పోగు చేసిన ఈ జనాలు ఎవరు వీడు వెంట ఉండరట చివరికి. పాపం ఈ జీవి వీళ్ళు తినాలి వీళ్ళు తినాలని వాళ్ళ కోసం నానా బాధలు పడతాడు. తన పరివారం తిన్నాక మిగిలినది తను తింటాట, శేషాన్నం తింటాట. వెంకటేశ్వర స్వామి వారికి నివేదన చేశాక మిగిలినది మనం తిన్నట్టుగా కుటుంబం అంతా తిన్నారా అని ప్రశ్నించి వీడు తింటాడు. ఈ ప్రశ్నించే దాంట్లో ఎంతో కూడా భగవత్తునికి సంబంధించినటువంటి ధ్యాస పెట్టుకోవటం లేదు. మరి ఎందువల్లండి తెలుసు కూడా ఎందుకు బయటపడలేకపోతున్నాము అని అమ్మా నువ్వు నన్ను అడగచ్చు. దానికి ఒకటే, లోభాభిభూత లోభంలో ఇముడుతాడు. ఈ లోభం అట ఎన్ని చెప్పనివ్వండి, ఇందులోంచి బయటికి రాడు. లాభవశుడు, అశక్తుడు వాడు. ఊబిలో కూరుకుపోయిన వాడికి అది ఊబని తెలిసినా, కూరుకుపోతున్నాను తెలిసినా బయటికి రాగలడా? అది ఊబి, పడిపోయాక తెలిసింది. ఈ సంసారం కూడా ఒక ఊబి, ఇక్కడ దాకా కూరుకుపోయాడు. గింజుకుండే కొద్దీ మునిగిపోతాడు తప్ప పైకి రాడు. ఊబిలోంచి బయటికి రావాలంటే అడుగున ఏదైనా గట్టి వస్తువు తగలాలి. ఈ సంసారం అనే ఊబిలోంచి బయటికి రావాలంటే ఒక గట్టి వస్తువు ఉన్నదట కాలికి తగలడానికి, అదే నారాయణ నామస్మరణమనే నావ. అది తప్ప తక్కినవేవి బయటికి రావు. అశక్తుడైన మానవుడు ఎంత ప్రయత్నించినా తన జీవికని సరిగ్గా నిర్వహింపలేడు. ఈ కుటుంబాన్ని పోషించడం కోసం వీడు వెంపర్లాడుతూ ఉంటాడని చెప్పాంగా, బెంగపెట్టుకుంటాడు, అప్పులు చేస్తాడు, పప్పు కూడా తింటాడు, ఇంకా చాలా బాధపడతాడు వీళ్ళని పోషించాలి. చివరికి ఎప్పుడైతే తన వల్ల కాలేదో అప్పుడేం చేస్తాట, పరార్థే కురుతే స్పృహ, పరుల ధనం మీద పడతాట. వాళ్ళు బాగుండడం ఏమిటి, మనం బాగుండకపోవడం ఏమిటి, వాడు కొంప కొట్టేసి మనం తినేద్దాం అనుకుంటాడు. అనుకుని కుటుంబ భరణే కల్య మందభాగ్య వృథోద్యమ శ్రియావిహీన కృపణ ధ్యాయన్ శశితి మూఢధీ. మూఢబుద్ధి, అదృష్టహీనుడు ఈ పురుషుడు. అయినా మాటి మాటికి ప్రయత్నం చేసి కుటుంబ పోషణలో అసక్తుడవుతాడు. కుటుంబం పోషించాలి అని ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ భాగ్యం లేదు వాడికి. భాగ్యం ఉన్నవాడు పక్కన పెట్టండి, లేదనుకుందాం. ఆ లేని అదృష్టహీనుడైన మూర్ఖుడు ఎంతసేపు ఈ ప్రయత్నం చేసి అందరూ అసక్తుడై స్త్రీ లభించక దుఃఖించి ఏం చెయ్యాలి అని నిట్టూరు పీడుస్తాడు. ఐశ్వర్యం ఉన్నవాళ్ళని చూసి ద్వేషం పెంచుకుంటాడు. అనేక పూర్వజన్మ సుకృత విశేషం వల్ల వచ్చిన ఐశ్వర్యం వారిని గ్రహించలేక వారి మీద ద్వేషాసూయలు పెట్టుకుంటాడు. మూర్ఖుడైన వాడు ముసలి ఎద్దుని తెచ్చి ఇంట్లో కట్టేసుకుని దానితో వ్యవసాయం చేయాలనుకుంటే ఆ వ్యవసాయం ముసలిద్దోళ్ళు అవుతుందా? అవ్వదు. అలాగే భాగ్యహీనుడు ఎంత ప్రయత్నించినా భాగ్యం రాదు. తన పూర్వజన్మ కర్మ విశేషమును అనుసరించి ఏది లభిస్తుందో అది తప్ప అంతకుమించి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా రాదు. అలాగని ప్రయత్నం చేయకుండా ఉండకూడదు. ఈ ప్రయత్నం చేసే మానవుడు దుఃఖం మాత్రం చెందరాదు, అది నియమం. కర్తవ్యమును చేయవలను, ప్రయోజనము రానప్పుడు దుఃఖించకుండా ఉండుటయే జ్ఞాని యొక్క లక్షణం. అయితే అజ్ఞాని ఏం చేస్తాడు? ప్రయత్నం చేసినప్పుడు ఫలించకపోతే ఏడుస్తూ కూర్చుంటాడు, నిట్టూర్పు విడుస్తాడు. ముసలి ఎద్దుని యజమాని రైతు భోజనం పెట్టాడు, ఎందుకంటే దానివల్ల ప్రయోజనం లేదు, అది తున్నది కదా. ఇంట్లో ముసలి ఎద్దుని ఎలా అయితే పట్టించుకోరో అలాగే ముసలాడైపోయిన ఈ యజమాని సరిగ్గా పోషించడానికి పనికిరాని వాడిని ఉన్నాడే, వాణ్ణి భార్య పిల్లలు అందరూ కూడా పూర్వంలా గౌరవించరట, ముసలాడైపోయాడు వీడి పట్టించుకునేది ఏమిటంటారట, వాడి వల్ల ప్రయోజనం లేదు గనక. వాళ్ళందరూ కొంచెం తిరస్కరిస్తున్నారు. తాత నీకేం తెలుసు మొదలు కూర్చో అంటాడు మనవడు వీడన్నిటికీ. పైగా ఈ ముసలితనంలో ఉన్న పెద్ద మరో ఇబ్బంది ఏంటంటే ఆ సమయంలో పాపం అందరి యొక్క అభిమానం కావాలి అనిపిస్తుంది. అందుకని అభిమానంగా మనవడా ఎక్కడికి వెళ్తారో, ఏ ఎక్కడికి వెళ్తే నీకు ఎందుకు కూర్చో అంటాడు వాడు. స్కూల్కి వెళుతున్నానని చెప్పడు వాడు దుర్మార్గుడు. అంత పూర్వం ఈ తాతయ్య సంకలో ఎక్కించుకుని వాడికి యాపిల్ పళ్ళు కొనిపెట్టాడు, బస్సు ఎక్కించాడు, ఇప్పుడు తుస్సు అని గాలి తీసేశాడు వీడు. అంత పూర్వం ఈతడు ఇంటిల్లి పదికి దైవతం, రిటైర్ అయ్యే ముందు దాకా ఉద్యోగం ఉంది, రిటైర్ అయ్యాక ఒకేసారి ఏదో లంసమ్గా పిఎఫ్ ఈపీఎఫ్ అంతా ఇస్తాడు. అయిపోయిన 5 ఏళ్ల తర్వాత వీడు బతుకు ఉంది అక్కడి నుంచి మొదలు. అక్కడ నుంచి అందరూ చులకనగా చూస్తున్నారు. అనేక వ్యాపారాలు చేసి ధనం అప్పగించినటువంటి సంపాదన పురుణ్ణి కూడా చులకనగానే చూస్తారు. అయినా వీడి యోగం చూడండి, తత్రాప్యజాత నిర్వేదః భ్రియమాణ స్వయం భృతై. ఈ సంసారం మీద వైరాగ్యం కలగదట. భార్య తిడుతోంది, మనవలు తిడతారు, పిల్లలు పెత్తనం లేదని వాళ్ళు విసుక్కుంటారు, అయినా వాళ్ళ మీద వైరాగ్యం కలగదట. తిట్టినా సరే మా పిల్లలండి, నా మీద ప్రేమ కొద్దీ తిడుతున్నారండి అంటాడు వీడు. అది వాడి బాధ చూడండి, ప్రేమ కొద్దీ తిడుతున్నారట. ఇంతవరకు తన చేత పోషింపబడిన వారు ఇప్పుడు తనని పోషించడానికి విసుక్కుంటున్నారనే జ్ఞానం లేక, నా డబ్బులు కదండి వాళ్ళకి ఇచ్చాను అందుకని వాళ్ళు అభిమానం కొద్దీ మందలిస్తున్నారని భ్రమలో పడతాడు. వాడు ఛీ అని తిట్టినా అది ఆనందంగా చెవులకు వినపడుతుంది. వార్ధక్యం వల్ల శరీరం చెడిపోతుంది కదా, ఎలాగో శరీరం చెడిపోయి శరీరానికి క్రమేపీ వయస్సు పెరిగే కొద్దీ రోగమయం అవుతుందట. అన్నిటికంటే జరయా ఉపాత్త వైరూప్య ముసలితనం ఆవరించి రూపంలో మార్పు వచ్చేసింది. ఎంత పూర్వం ఎంత అందంగా ఉండేవాడండి వాడు, ఎలా అయిపోయాడో అంట మనమే. 30 ఏళ్ల క్రితం చూశానండి ఆయన్ని, ఇప్పుడు ఆయన పాపం తలంతా వెండి, అప్పుడంతానేమో నీలం అంటారు. అదేంటో తెలియదు కానీ అందరూ వెండి అంటే ఇష్టపడతారు, తెల్లగా ఉండే వేస్ట్ది. ఆ వెండి నెత్తి మీదకి వస్తే తిరగబడతారు. దీనికి రంగులు ఎలా వేస్తారు, టింగు టింగు అని. అది మరి ఏమిటి విశేషం? ఈ శరీరము రోగమయమై జుట్టు తెల్లబడిపోయి కళ్ళు చూపు మందగిస్తుంది. మరో బాధ చూడండి, మరణాభిముఖ గృహే. మరణానికి ఇంకా దగ్గర అవుతూ ఉంటాడుగా, దగ్గర నానాటికి పోయే కాలమే కానీ వచ్చే కాలం కాదు. ఇది ఈ అన్నిటికీ తోడు జఠర అగ్ని మందగిస్తుంది, డైజెషన్ పవర్ తగ్గిపోతుంది. ఎంత పూర్వం అండి, పచ్చిశనగలు తినేసేవండి అండి, అదేంటో పాలు కూడా అరగట్లేదు అంటాడు. గిద్దెడు పాలు అరగట్లేదట ఇప్పుడు. ఈ కాల ప్రభావం జఠరాగ్ని మందగిస్తుంది. ఇంక వీడికి డాబరామ్మల వాడినా ఒకటే, ఇంకోటి వాడినా ఒకటే, ఏ హై తిన్నా ఏం తాగినా ఉపయోగం. పోని జఠరాగ్ని మందగించింది, బాగానే ఉంది, భోజనం తగ్గిపోతుంది, అయినా తినాలనే లోపల ఆశపోదు. ఆ బఠానీని చూసినప్పుడు తినాలనిపిస్తుంది కానీ నవ్వలేడు. ఓ మనవడు వచ్చానట, తాత నీకు పళ్ళు ఉన్నాయా అన్నట. సరిగ్గా లేవురా, ఊడిపోయాయి, నవళ్ళు లేవా గట్టి వస్తువులు అన్నట్ట, నవళ్ళు లేనురా జంతికలు అన్నట్ట, బఠానీలు ఇస్తే నువ్వు నవళ్ళు లేవా అన్నట్ట, నేను నవళ్ళు లేని మనవడా అన్నాడు. అయితే నా దగ్గర ఈ బఠానీలు ఉన్నాయి, నేను ఆడుకొచ్చి దగ్గర నీ దగ్గర దాచు తాత అని అట్టే పెట్టి వెళ్ళిపోయేటవాడు. తాతగారికి ఆడుకోవడానికి బయటికి వెళ్ళి వచ్చేదాకా ఈ బఠానీలు దాచడానికని ఇంత ప్రెషర్ వేసాడు వాడు. ఇది పరిస్థితి. తినలేడు, తినాలనే ఆశ పోదు, పురుషార్థం తగ్గిపోతుంది, ఏ పని చేయలేడు కదా, ఆసక్తి పోతుంది. మరణోన్ముఖుడే ఇంటిలో పడి ఉంటాడు. భార్యాపుత్రుల అవమానంతో పెట్టే అన్నాన్ని కుక్కలాగా తింటాట, తిని జీవితం గడుపుకుంటూ ఉంటాడు. విసుక్కున్నా పట్టించుకోడు. వాయునా ఉత్క్రమోతో తారహ కపసం రుద్ధనాడిన కాసస్యాసకృతాయాస కంఠః ఘురఘురాయతే. క్రమేపీ మృత్యువు సమీపిస్తుంది. ఈ మృత్యువు సమీపించినప్పుడు ఈ ప్రాణవాయువు పైకి వచ్చేసి కనుగుడ్లు కొంచెం మీదకి వస్తాయట, అప్పుడు చచ్చిపోయే ముందు కళ్ళు గుడ్లు పైకి వస్తాయి. దగ్గు ఉచ్ఛ్వాస నిశ్వాసాలేమో కఫం పట్టేసి గొంతుక్కి ముక్కులకి సరిగ్గా గాలి తీసుకోలేడు, విడిచిపెట్టలేడు, చాలా కష్టం. మరణాయాసం, దగ్గితే శ్వాస తీసుకుంటే ఎంత బాధ కలుగుతుందంటే మహాప్రభు అది మహాబాధ. కఫం ఎక్కువైపోవడం వల్ల కంఠం ఘురఘుర అయితే ఘురఘుర శబ్దం వస్తుంది. అతడు మరణశయ్య మీద పడిపోతాడు. చివరికి పడిపోతే బంధువులు అంటారు, ఓ పక్కన దుఃఖిస్తూ ఉంటారు, ఎంతో కొంత దుఃఖం లేకుండా ఉంటుంది. సరే కొంతమంది ఏడుస్తారు, కొంతమంది ఒక రకంగా ఏడుస్తారు, బయట పెట్టేద్దాం, ఎందుకు వచ్చింది ఈ వస్తువు, ఇక మంది కాదు అంటారు. పోనీ డాక్టర్ గారి దగ్గర తీసుకెడదామా అంటే వైద్యుని దగ్గరికి శయాన పరిశోచద్ధి, ఎందుకండి వీడిని పడుకోబెట్టేసాం అప్పుడే. ఆ వైద్యుడి దగ్గర ఎడితే కొంతమంది సలహా ఇస్తారనమాట, ఆ 10,000 or 25,000 డబ్బు దండుగా పిల్లలకు ఉపయోగపడుతుంది, ఎందుకైనా మంచిది, ఎందుకు వాడి ఖర్చు పెట్టడం అంటారు. అరే కొంతమంది డాక్టర్లు కూడా అంటారు, ఈయన గురించి డబ్బు ఖర్చు పెట్టినా ఉపయోగం లేదండి, నో యూస్ అంటారు. ఆ డబ్బు ఇంత పూర్వం వీడే సంపాదించింది అయ్యి ఉండొచ్చు పాపం, అయినా ఇతనికి ఉపయోగిస్తే అది వ్యర్థమైపోతుంది, ఎందుకు కుర్రాడికి ఉపయోగిస్తే ఏదైనా ఉపయోగం అని అంటే బంధువులు కూడా నిజమే అనుకుని, ఇది కట్టుకున్న భార్య కూడా ఒక్కొక్కసారి 25,000 అనవసరంగా ఆయన మీద తగలేడం ఎందుకు లేరా, అమ్మాయికి కాస్త హారమన్నా చేయించవచ్చు, నా నడువుకి వడ్డాణమన్నా చేయించుకోవచ్చు అనుకుంటుంది పాప. బయట పడుకోబెడతారు. అలా బయట మరణశయ్య మీద పడుకోబెట్టినప్పుడు అక్కడ కూడా చూడండి, కొంతమంది కేవలం గడ్డి మీద పడుకోబెడతారు, కొంతమంది మంత్రం మించి దింపి గడ్డి కూడా ఉండదట, కేవలం గుడ్డ వేసి పడుకోబెట్టేస్తారు. వాడి వాడి అదృష్టం సంస్కారాన్ని బట్టి పడుకోబెడతారు. అప్పుడట పరివీత స్వబంధుభి, బంధువులందరూ చుట్టూ చేరతారు. అంతవరకు ఎప్పుడు వీళ్ళకి ప్రేమ ఉండదు, ఇప్పుడు కొత్తగా విడిపోతున్నాడు కదా అందుకని దగ్గరికి చేరతారు. మావ, తాత, బావయ్య, ఇలా రకరకాల వరసలన్నీ అప్పుడు వస్తాయి. ఎలా ఉండేవాడండి అనేవారట. మాటి మాటికి ఇక్కడ ఒక మాట చెప్పాడు కపిలుడు, వాచ్యమానోపి నబ్రూతే కాలపాశవశం గతః. మాటి మాటికి వీడికి సత్యస్థితిలో వీడుంటే చుట్టూ చేరి పాత విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటారట. ఈయనండి 1972లోనండి సిటీ బస్సులో చెంగుని దూకేసేవాడండి అని చెప్తారు. వీడు ఆ టైంలో వినపడతాయి, అర్రెర్రే అలా దూకేవాడిని ఇలా అయిపోయానని ఇంకా ఏడుస్తాడు వాడు, ముల్లెట్టి పొడిచినట్టుగా. వాడికి అర్థం అవుతాయి, అర్థం అవ్వక్కదు కానీ మాట్లాడలేడు. పాత విషయాలన్నీ గుర్తుకు తెచ్చి అలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు, ఏమండి మీకు తెలియదు కానండి ఆయన, ఎవరిని లెక్క చేసేవాడండి, 25 కేజీలు బియ్యం సునాయాసంగా తినేసాడు పులిహార, ఇప్పుడు వాడు తెల్లకి వస్తూ ఉంటాడు. అస్సలు వాడికి జుర్రులు చీదెరుగునా తుమ్మెరుగునా దగ్గెరుగునా అంటారు. ఇలా పాత విషయాలన్నీ గుర్తించి అప్పుడు నాకు 25,000 ఇచ్చాడని ఒకడంటాడు, ఆ 25,000 వసూలు చేయలేదేమో అని వీడు మళ్ళీ లోపల ఏడుస్తూ ఉంటాడు. ఇన్ని పాత విషయములు గుర్తుకు తెస్తూ ఉంటే మాట నోట రాక గిలగిలలాడిపోతూ ఉంటాడు జీవి, కాలపాశానికి వసూలైపోతాడు. ఈ పాత విషయాలు అందుకే గుర్తుకు తేకూడదట శవ ఆ ఏ చచ్చిపోయేవాడి దగ్గర, వాడికి మా చెడ్డ బాధ. ఏం గుర్తుకు తేవాలి, దైవ విషయాలనే గుర్తుకు తేవాలి. 10 ఇచ్చాడు, ఉంగరం చేయించాడు, కొంతమంది కసి అప్పుడే ఏ అప్పుడే అని పాతవన్నీ గుర్తించండి. వీడు దుర్మార్గుడండి, 10,000 అప్పడిగితే ఇవ్వలేదండి అని అప్పుడు అన్నారు అనుకోండి, వాడు చచ్చిపోతాడు లోపల. ఈ విధంగా పాతవి తవి వాడిని బాధ పెడుతూ ఉంటే సమాధానం ఇయ్యలేక గిలగిలలాడతాడు జీవి. ఏవం కుటుంబ భరణే వ్యాపృతాత్మా జితేంద్రియః మ్రియతే రుదతాం స్వానాం ఉరువేదనయాస్తది. పాపం కుటుంబ పోషణ కోసం ఆనాటి వరకు గిలగిలలాడిన ఆ జీవి ఎప్పటికీ ఆ కుటుంబ వ్యామోహం పోక, ఇంద్రియాలను జయించలేక, గృహం మీద ఆసక్తి కలిగి ఇవాళ ఈ స్థితిలో ఏడుస్తున్న బంధువుల దుఃఖం చూసి అరే అలా దూకేవాడినా, ఇలా తిరిగేవాడినా, నల్లగా ఉండేవాడినా, ఎర్రగా ఉండేవాడినా, పరిగెత్తేవాడినా, అవన్నీ ఏమైపోయి కదలలేనేం అని గిలగిలలాడుతూ ఉంటే ఆ కొట్టుకుంటున్న స్థితి మరణస్థితి. అదే మనకి మరీ కనపడుతూ ఉంటుంది. చివరికి బుద్ధి నశిస్తుంది. చివరికి ఏమవుతుందట, ఆ బుద్ధి యొక్క నాశనం అవ్వడం వల్ల, ఆ వేదన పెరగడం వల్ల వేదనలో ప్రాణం విడిచిపెడతాడు. వేదనతో ప్రాణం విడిచిపెట్టేటప్పుడు ప్రతివాడికి కూడా వారి వారి సుకృతాన్ని బట్టి ఒక్కొక్కడికి 2 రోజుల ముందే నరకం నుంచి బొట్లు వచ్చి కనపడతారు. కొంతమందికి అధమపక్షం 2 ఘడియల ముందు నుంచి యమభొట్ల దర్శనం అవుతుందట. అలాంటి సమయంలో ఆ యమభొట్లు ఎలా ఉంటారు, యమదూతవు తదాప్రాప్తవు. యమదూతవు అన్నాడంటే 2 భటులు కనపడతారు. ఎవరినైనా తీసుకెళ్ళడానికి ఒక్కడు రాడు, 2 వస్తారు. శరీరం మోయడానికి 4 కావాలి, ప్రాణం తీసుకెళ్ళడానికి ఓన్లీ 2 పెర్సన్స్ చాలు. యమకింకరులు 2 వస్తారు. అక్కడికి ఎలా ఉంటారు వాళ్ళు, భీమవు సరభశేక్షణవు. భీమాకారం భయంకరాకారంతో ఉంటారు వాళ్ళు. నాకు మళ్ళీ సరదాగా సన్నగా ఉండరు, మహాభయంకరమైన శరీరాలతో వస్తారు. ఇక కళ్ళు ఉంటాయట, ఇంతంత తాటిగా ఎంత లేచి కళ్ళతో, ఎర్రని కళ్ళతో కనపడతారు. సదృష్ట్వా త్రస్త హృదయ శకృత్ మూత్రం విముంచతి. ఆ 2 యమభట్లు వచ్చేసరికి వాళ్ళను చూచి ఆ భయంకరాకారం, ఆ వికారాకారాలు చూసేసరికి ఈ జీవి భయకంపితుడైపోతాడు. అప్పుడు ఆ పక్క మీదే ఎక్కడ పడుకోబెడితే అక్కడ మలమూత్రాలు పదే పదే విడిచిపెడతాడు. మలమూత్ర విసర్జన అధికంగా జరిగిందంటే ప్రాణం పోయే ముందు యమకింకర దర్శనం దగ్గరగా ఉంది. అప్పుడు ఆ భయం వల్ల మాత్రమే వాడు మూత్రము మలము విసర్జిస్తాడు. ఇది పాపాత్ముడి విషయంలో. అందుకే యమదూతలు భయంకరంగా కనపడతారు. నిజానికి యమదూతలు అంత భయంకరాకారంతో ఉంటారా, ఈ దిక్కుమాలిన వాడి పాపం వాళ్ళని ఆ రూపంలో తీసుకొచ్చింది. మీలాంటి పురాణం వినే భక్తులకు మాత్రం పుణ్యంగా వాళ్ళు అందంగా కనపడతారట. దేవదూతలు డైరెక్ట్గా రావురు కదా మనకి, ఎందుకంటే ఎంత పుణ్యం చేసినా ఎంతో ఎంతో దిక్కుమాల పాపాలు చేస్తూనే ఉంటారు. పురాణం జరుగుతూ ఉంటే కబుర్లు చెప్పుకునేవాళ్ళు కొందరు, వీళ్ళందరి కోసం తప్పదు. అయితే కాస్త పురాణం అప్పుడో ఇప్పుడో చెవిలో పడుతూ ఉంటుంది కనుక యమభటులు సుందరాకారంతో వస్తారట. ఇతన్ని తీసుకెళ్ళడానికి, సత్యవంతుడిని తీసుకెళ్ళడానికి యముడు వచ్చాడు. యముడేమి పెద్ద గదాదండంతో దున్నపోతు మీద భయంకరంగా రాల, తెల్లని బట్టలతో వచ్చాడు అన్నారు అక్కడ ఆ భారతంలో. కాబట్టి పుణ్యం పెరిగే కొద్దీ యముడు కొంచెం అందంగా కనపడతాడనమాట. ఇక్కడ మాత్రం పరమపాపాత్ముడు కర్మయోగం ఉన్ననే బయటపడలేడు, అది అటువంటి వాడిని తీసుకెళ్ళడానికి వచ్చారు. అంచేత వాళ్ళు ఏం చేస్తారు, భయంకరాకారంతో కనపడడం వల్ల వీడు మలమూత్రాలు విడిచిపెట్టేస్తాడు. అప్పుడు ఆ యమదూతలకి, అసలు యమదూతలకి జాలి ఉండదు, మన పోలీసు వాళ్ళేనయ్యం కొంచెం అంతో ఎంతో. వాళ్ళు వచ్చేసి ఈ స్థూల శరీరం నుంచి ప్రాణం టిర్రం లాగేస్తారట. ఎంత తేలిగ్గా లాగేస్తారు, అరటిపండు ఇలా తీసి మనం విరిచేసినట్టుగా విరిచేస్తాను, నేను విరవలేను ఇప్పుడు, ఓపిక లేదు, ఓపిక ఉన్నప్పుడు చెబుతున్నా. అలా ఈ ప్రాణం లాగేస్తారు ఈ శరీరం నుంచి. మరి ఈ తీసేసిన ప్రాణాన్ని ఏం చేస్తారు అంటే, యాతన దేహ ఆవృత్య. యాతన శరీరం అని ఒక స్పెషల్ శరీరం తయారు చేసి తీసుకొస్తారట వాళ్ళు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, ఉత్తుత్తిని తీసుకుపోరు. ఈ శరీరములోంచి యాతన శరీరము అంటే ఈ పాపాత్ముడు కష్టములు చేశాడు, పాపాలు చేశాడు, ఈ పాపములు అనుభవించడానికి తయారు చేసి ఒక శరీరం ఉంది. ఆ శరీరం బండగా ఉంటుంది. ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి అందులో పెడతారట. పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసిన తర్వాత దాని మెడకు తాడేస్తారట. కుక్కని చూపోయినట్టు, కుక్క అంటే మామూలు కుక్క, చక్క టామీ టామీ అని ముద్దొచ్చే కుక్కలు. దానికి వెళ్ళ తాడైనవరే ఒక ఇంటికి వెళ్ళా, కుక్క మీద అన్నాను. ఆవిడకి ఎంత కోపం వచ్చిందో నా మీద, మా కుక్క అంటారా అని. అదేంటంటే అది కుక్కే కదా అన్నాను. అదే మళ్ళీ అదే అంటారు. అలా అయితే మీకు విరాళం ఏమైనా పొండండి, 10,000 విరాళం ఇద్దాం అనుకున్నది 10,000 పోయాయి నాకు కుక్క అనడం వల్ల. ఏమిట, అది కుక్క కాదుట, వాళ్ళ ఇంట్లో వ్యక్తిట, టామీ అని ముద్దుగా పిలిస్తే ఎంత అందమండి, దాని కుక్క అంటారా మీరు, మా గుమ్మ ఎక్కద్దండి అండి. ఆవిడ తల ప్రాణం తోకొచ్చింది అప్పుడు నాకు చెప్పలేదు. ఇంకా నయ్యం నా మీదకి విడిచిపెట్టలే. ఎందుకు చెబుతున్నానంటే, కుక్కని వెళ్ళలో తాడేసి ఇడ్చిపోయినట్టు అన్నప్పుడు మనం చెప్పింది బయట గ్రామసింహాలు బయట తిరిగేవన్నమాట పాపం. ఆ మామూలు ఊర కుక్కను తీసుకుపోయినట్టుగా వీడు మెడకి తాడేసి తీసుకుపోతారు. రాజభటులు దండ్యం రాజభటాయత, అపరాధిని మెడలో తాడేసి తీసుకుపోయి రాజభటుల్లో ఇడ్చుకుపోతారు. మహాభయంకరంగా ఉంటుంది అప్పుడు స్థితి. యమదూతలు పట్టుకొని ఈడ్చుకుపోతూ ఉంటే గుండె పేలిపోతూ ఉంటుంది వీడికి భయం. యమయాతన పొందుతాడు ఆ యాతనా శరీరంలో, శరీరం కంపిస్తుంది. త్రావలో కుక్కలు వస్తాయి, ఆ కుక్కలు వాడి శరీరాన్ని పట్టి చీల్చి వేస్తూ ఉంటాయి. అయిన యాతనా శరీరానికి నాశనం ఉండదు, కాబట్టి మళ్ళీ శరీరం అతుక్కుంటూ ఉంటుంది. ఆ దుఃఖం మాత్రం, బాధ మాత్రం ఉంటుంది. తన పాపములు గుర్తుకొస్తాయిట. 1942 వాడిని కొట్టా, 1945 పలానా కుర్రవాడిని బెంచి ఎక్కించా, ఇలా ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మాస్టర్లు అయితేను, ఇంకెవరినైతే ఇదే. అందుకే బెంచి ఎక్కించడం మానేశాను నేను, నాకు భయం వేసి. అంచేత ఏమిటి, ఎప్పుడెప్పుడు ఏ ఏ పాపములు ఏమేం చేశామనేది ఈ నరకానికి వెళుతున్నప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. క్షుత్రుత్పరీతోర్క దవాలలానిలైహి సంతప్యమానః పతితప్తవాలుకే కృత్రేణ పృష్ఠే కశయాచతాడితః చలత్యశక్తోపి నిరాశ్రమోదకే. యమదూతలు వీణ్ణి తీసుకువెళ్ళే మార్గము మండిపోతున్న ఇసుకత. ఆకాశంలో సూర్యుడు వండుతూ ఉంటే కింద ఇసుక ఎలా ఉంటుందండి, ఆ మండిపోతున్న ఇసుకట, దాని మీద వీణ్ణి పుచ్చుకుని ఈడ్చుకుపోతూ ఉంటారు. ఒళ్ళంతా కాలి బొబ్బలు ఎక్కుతూ ఉంటాయి. ఎక్కడ విశ్రాంతి లేదు, తాగడానికి మంచి నీరుండదు, ఆకలి, దాహం, సూర్యవేడివి. దీనికి తోడు వీడు కదలలేకపోతుంటే యమపట్టులు కొరడాలు పెట్టి టింగు టింగు అని కొడుతూ ఉంటారు కొరడాలతోటి. అతి కష్ట ప్రయాణము, అతి నికృష్ట ప్రయాణము మహాబాధాకరమైనది. తత్ర తత్ర పతన్ శ్రాంతః మూర్ఛితః పునరుత్థితః పథా పాపీయసానీతః తమనాయమసాదనం. పాపం అలసట చెంది నడుస్తూ మార్గ మధ్యంలో తొట్టుపోటు పడుతూ మూర్ఛపోతూ మళ్ళీ తేరుకుంటూ పాప బహుళమైన అంధకార బంధురమైన మార్గం ద్వారా ప్రయాణించి యమలోకానికి తీసుకెడతాడు. యమలోకం ఎంత దూరం ఉంది, పెద్ద దూరం ఏం లేదు, 90,000 యోజనాల దూరం ఉన్నదట ఏకంగా. అంత దూర ప్రయాణం వీడిని నానాహింసలు పెట్టి తీసుకెడతారట. 90,000 యోజనం, యోజనం అంటే 8 మైళ్ళు. 90,000 యోజనాలు అంటే చూడండి 720,000 మైళ్ళు దూరం ప్రయాణం అట. ఈ మానవుడు చచ్చిన తర్వాత వెళ్ళే డిస్టెన్స్. అంత దూరాన్ని వీళ్ళేమి బోయింగ్ విమానాల్లో, జెట్ విమానాల్లో, ర్యాకెట్లో తీసుకెళ్ళట్లా, ఈడ్పించి తీసుకుపోతారు. ఆ రూటే వేరు. ఆ రూట్లోకి మన ఇండియన్ ఎయిర్లైన్స్ వెళ్ళం, కేవలం నరకలోక ఎయిర్లైన్స్లో మాత్రమే తీసుకెడతారు. ఆదీపనం స్వగాత్రణం వేష్టయిత్వోముఖాదిభి ఆత్మమాం పిసాదనం క్వా స్వకృత్తం పరతో పివా. పాపమా పాపి యమలోకానికి వెళ్ళి చూస్తే ఆ యమలోకం దగ్గరలో ఇక శిక్షలు కనపడుతూ ఉంటాయిట. ఒక పాపాత్ముడి శరీరాన్ని మండుతున్న కట్టెల్లో పడేసో కాల్చేస్తూ ఉంటారు. ఓ చోట ఒక వ్యక్తిని నరికి వాడి మాంసమే వాడి రొట్టెలో పెడుతూ ఉంటారు, ఇది మరీ బాధ. మరో చోట కుక్కలు గద్దలు వీడిని పీకి వాడి పేగులు నోట్లో వేసుకుంటూ ఉంటాయి. ఆ పేగులు లాగి వాడికి నోట్లో మ్యాగీ అని నోట్లో పెడుతూ ఉంటారు అవే. మరో చోట సర్పాలు, తేళ్ళు, అడవియేగలు, కందిరేగలు ఇవన్నీ ఓ కుట్టేస్తూ ఉంటాయి. అయినా ఏడుస్తూ ఉంటాడు, మళ్ళీ శరీరం యాతనా శరీరానికి చావు ఉండదు, యథాప్రకారంగా ఉంటుంది. కృంతనం నరుకుతూ టక్క 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 అని పొట్లకాయలు నరికేస్తున్నట్టుగా చూడండి, జాకెట్ నరికేస్తారు కొంతమంది, అలా నరుకుతారు. ఏనుగులు తొక్కుతాయి, పర్వత శిఖరాల నుంచి నెట్టుతూ ఉంటాయి, నీటిలో కానీ గుంటలో కానీ పడేసి కప్పేస్తూ ఉంటారు ఒకచోట. ఎన్నెన్ని నరకాలు ఉన్నాయి! యాహ తామిశ్ర అంధతామిశ్ర రౌరవాద్యాశ్చయాతనాహ భుంక్తే నరోవా నారీవా మితసంగేన నిర్మితాహ. ఈ సమస్త యాతనలు వరుసగా తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము మున్నగు నరకములకు సంబంధించినటువంటివి పరస్పరము కలిపి ఉంటాయి. పరమపాపాత్ములు వాడు వాడు చేసినటువంటి పాపాలకు అనుభవిస్తూ ఉంటారు. సువర్ణము, వెండి, లోహములు అపహరించినవాడు రౌరవ నరకంలో పడతాడు. ఇస్తాను అని వాగ్దానం చేసి, ఏమండి మీకు 5,000 10,000 ఇస్తా లేక 2,000 ఇస్తా 100 ఇస్తానని వాగ్దానం చేసి తర్వాత ఆ విషయం మర్చిపోయిన వాడిని అంధతామిశ్రము అనే నరకంలో వేస్తారు. ఏమండి పురాణములు లేవు, వేదములు లేవు, ఇవన్నీ పొట్టపోషణ కోసం ఎవడో సృష్టించాడు అని వేద పురాణ ఇతిహాసాలను నిందించే దుర్మార్గుడు ఉన్నాడే, అటువంటి వాడు అసిపత్రము, కుంభీపాకము అనే రెండు నరకములు ఉన్నాయట. అంటే అక్కడ ఆకులే కత్తుల్లో ఉంటాయట. అసిపత్రం అంటే అసి అంటే కత్తి, కత్తుల్లో ఉంటాయట ఆకులు. కుంభీపాకం కుండల్లో బాగా నూనె పోసి మరగబెడతారు, ఆ నూనెలో వీణి తీసుకెళ్ళి పైకి కిందకి కైకి కిందకి బజ్జీలు చూడండిల్లా తీసిల్లా చూసి ఆ వేగయ్య అని వేస్తూ ఉంటారు అప్పడాలు. అలా బజ్జీలు వేయించినట్టు వేయించేస్తారు వీణి. ఈ విధమైన రెండు నరకములు కూడా పాపి పొందుతాడు. పురుషుడు కాని స్త్రీ కాని ఎవరైనా సరే అకారణ జీవహింస చేస్తే, అకారణంగా ఏమీ లేకుండా జీవులు హింసించినా తిట్టినా అటువంటి వాళ్ళు తప్త వాలుకము, ఇసుకలో మండే ఇసుకలో వేసి పూర్తి చేస్తారు చూడండి. అత్రైవ నరక, అసలు ముందు చెప్పాడు ఇక్కడ, ఇక్కడే ముందు నరకం ఉందట. పాపాత్ములు ఎక్కడ కూడా నరకం అనిపిస్తారట భూలోకంలో. ఏమిటి అత్రైవ నరక అంటే రోగములు. ఇక్కడ చేసిన పాపాలు తీవ్రమైపోతే అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమస్తుతే, పాపం కానీ పుణ్యం కానీ ఎక్కువ చేసేసాడు విపరీతంగా. ఎక్కువ విపరీత పాప పుణ్యాలు చేసిన వాడు ఆ పుణ్యమైన పాపమైన ఇక్కడ అనుభవించి మిగతా స్వర్గ నరకాల్లో అనుభవిస్తాడు. అంచేత ఎక్కువ పాపాలు చేస్తే ఇక్కడే రోగాలు, రొచ్చులు, పీడనాలు, యాక్సిడెంట్లు ఇవన్నీ వాడి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సగం నరకం ఇక్కడే అనుభవిస్తాడు, ఎక్కడో కాదు. ఇంకా ఈ మిగతాది అక్కడ అనుభవిస్తాడు అనమాట పాప. ఇక్కడ కొంత అక్కడ కొంత, ఇక్కడ పోలీస్ స్టేషన్ అక్కడ పోలీస్ స్టేషన్ రెండును. ఈ విధముగా ప్రతిజీవి తాను చేసిన నరకాన్ని పాప ఫలితాన్ని ఇక్కడ పొందుతాడు అక్కడ పొందుతాడు, స్వర్గం కూడా ఇక్కడ పొందుతాడు అక్కడ పొందుతాడు. ఈ జగత్తులోనే నరక స్వర్గ సూచనలు ముందుగా భగవంతుడు కలగజేస్తాడట రోగము మొదలైన వాణి ద్వారా. ఏవం కుటుంబం బిభ్రాణ ఉదరం భరయేవవ విసృజ్యేహో భయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం. అనేక కష్టాలు అనుభవించి తన కుటుంబాన్ని పోషించేవాడు ఉన్నాడే, లేదా తన పొట్టను నింపుకునేవాడు ఉన్నాడే పురుషుడు, ఆ కుటుంబాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఇన్ని కష్టాలు పడ్డాడు, కుటుంబాన్ని పోషించాడు, వీడు చచ్చిపోతే వీడితో కుటుంబం వచ్చిందా? హ్యాబ్బే, మా ఆవిడికి నేనంటే అంత ప్రేమ అంటాడు వీడు. ఆవిడ వస్తుందా? మా ఆయన అండి ఎంత మంచివాడు, అరటిపండు నాకు పెట్టి తొక్క ఎందునేవాడు అండి అదొక ఆవిడ. అటువంటి వాడు భర్త వస్తాడా? వాడు రాదు, వీడు రాడు, ఎవరు రారు కూడా. ఇందాక చెప్పిన టామీ టామీ అన్నవాడిగా టామీ కూడా రాదు కూడా, ఎవరు రారు. కర్మానుగో గచ్చతి జీవ ఏక, ఒక జీవుడు ఒక్కడే పెడతాడు, ఏవి కూడరు. అక్కడికి వెళ్ళాక తాను చేసిన పాప ఫలితం మాత్రం అది కూడా వస్తుందట. బ్యాంక్ బ్యాలెన్స్ అది క్రెడిట్ ఇన్ నరకం అంటే స్వర్గం అనమాట. అక్కడ అకౌంట్ పేయి. ఇది అక్కడికి వచ్చాక ఈ బాధలు యమలోకంలో అనుభవిస్తున్నాడు. జీవహింస చే పరిపుష్టమైన ఈ స్థూలదేహం, కష్టపడిపోగు చేసిన ఈ సంచితతను, ఈ రెండు ఇక్కడ విడిచిపెట్టి పాపరూపమైన పాధేయం పాపాను అనే ఫలితాన్ని మాత్రం కూడా కొట్టుకుపోయాడు జీవి. పాపం అంధకార పూర్ణమైన ఘోర నరకం పొందాడు. గృహాసక్తుడైన పురుషుడు తన కుటుంబాన్ని పోషించడానికి చేసిన ఈ పాపం అనుభవిస్తే తీరుతుందట. అక్కడ అనుభవిస్తాడు, మళ్ళీ పుడతాడు. పుట్టేటప్పుడు పాత వాసనతో పుడతాడు. అక్కడ నుంచి మళ్ళీ పాప వాసన కొంత నడుపుతుంది, ఇక్కడ ఉండే కొత్త వాసన కొంత నడుపుతుంది. కొంతకాలానికి పాత వాసన పోతుంది, ఇక్కడ మళ్ళీ కొత్తగా చేసిన ఈ కొత్త వాసన పట్టుకుంటుంది వీణ్ణి. ఈ కొత్త వాసనలో అదృష్టం బాగుంటే ఇది ఇలా 18 పురాణాలు ప్రాజెక్టులోకి వస్తాడు, లేకపోతే వేరే ప్రాజెక్టులు ఉంటాయి ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెడతాడు. ఇక్కడ కూడా నిస్సహాయుడి వలె చైతన్యం లేనివాడి వలె మళ్ళీ అందులోకి వెడితే పాపాన్ని అనుభవిస్తాడు. ఇక్కడ కొత్త విధానంలోకి వస్తే అత్యంత పవిత్రమైన విషయాలు తెలుసుకుని ఉద్ధరింపబడతాడు. కేవలం అధర్మం ద్వారా కుటుంబాన్ని పోషించే వ్యక్తి నరక చరమస్థానమైన అంధతామిశ్రమనే నరకానికి వెడతాడమ్మా. అతడు నరకం అనుభవించాక ఆ పాపాలను బట్టి ఏమేంటి, క్రమశః సమనుక్రమ్య పునరత్ర వ్రజేచ్చుచిహి, కుక్క, కోడి, పంది, నక్క, ఇలాగ రకరకాల జీవుల జన్మలు ఎత్తుతాడు. యాతనలన్నీ కూడా అక్కడ అనుభవించి ఆ సంస్కార ఫలితముగా ఈ భూలోకంలో మళ్ళీ వరస పెట్టి రూపాలు పొందుతాడు. క్రమేపీ అప్పటికో మానవ జన్మ పొందుతాడు అని తర్వాత విషయాలు, మరిన్ని విషయాలు ఆ తల్లికి వివరిస్తున్నాడు. చాలా గొప్పది, రేపు పుట్టుక ఎలా వచ్చింది, ఆ పాపం అనుభవించాక ఎలా కడుపులో పడతాడు, ఏ ఏ కారణాల చేత ఎలాంటి జన్మ వస్తాయి, ఇవన్నీ చెప్పాడు. అవన్నీ రేపటి రోజు 6:30కి విందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయ దైవ నేత్రేణ జంతు దేహోపపత్తయే స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసో రేత కణాశ్రయ. ఓ అమ్మ, జీవుడు తాను చేసిన పాప ఫలితాలేమో నరకంలో అనుభవిస్తున్నాడు, పుణ్య ఫలితాలు స్వర్గంలో అనుభవిస్తున్నాడు. అనుభవించిన తర్వాత క్షీణించిపోతుంది గనక పాపం కానీ పుణ్యం కానీ, తదనంతరం ఏం చేస్తాడు, వాసన మాత్రం మిగులుతుంది. ఆ వాసన వల్ల జన్మెత్తుతున్నాడు. ఆ దైవ ప్రేరితుడై తన పూర్వకృత కర్మ ఫలితాన్ని అనుసరించి శరీరం పొందాలి. అందుకని పురుషుడి యొక్క రేతకణాన్ని ఆశ్రయించి స్త్రీ గర్భంలోకి ప్రవేశిస్తాడు. ఈ రేతక్కణం గర్భంలో పడి ఒక రాత్రి రక్తంతో కలుస్తుంది. 5 రాత్రులలో ఈ కణం ఒక బుడగాకారం చెందుతుంది, ఒక బుద్భుదాకారంతో మార్పు చెందుతుంది. 10వ రోజున ఈ రేతక్కణము ఒక రేగుపొండంత ఆకారం తయారవుతుంది, కఠినమవుతుంది. అంతవరకు బుడగలా నెత్తగా ఉన్నది కాస్త కఠినంగా గడ్డగడుతుంది. తర్వాత మాంసం ముద్దగా మారుతుంది. గుడ్లు పెట్టే జంతువులు ఉన్నాయి, పాములు కానీ పక్షులు కానీ, వాటిల్లో అయితే గుడ్డవుతుంది. మనిషి యొక్క గర్భంలో అయితే, స్త్రీల గర్భంలో మాంసం ముద్దగా మారుతుంది. మాసేనతు శిరోద్వాభ్యాం బాహ్వంగ్ర్యాద్యంగ విగ్రహ నఖలో మాస్తి చర్మాణి లింగ ఛిద్రోద్భవ స్త్రీభి. ఒక నెల గడిచేసరికి ఈ పిండానికి ఒక తల శిరస్సు ఏర్పడుతుంది. అంటే నెల్లాళ్ళు అయితే కానీ ఈ బుడగ రేగుపండంతైనది, కఠినమై ఆకారం ధరించదు. మొదటి మాసంలో తల ఏర్పడుతున్నది. 2వ నెలలో కాళ్ళు చేతులు ఏర్పడతాయి. 3వ నెలలో వెండ్రుకలు, గోళ్ళు, ఎముకలు. అంతవరకు కేవలం మాంసం ముద్దగానే ఉంటాడు వీడు తల్లి గర్భంలో. 3వ నెలలో మాత్రమే ఎముకలు ఏర్పడతాయి. 3వ నెలలోనే ఈ చర్మం కూడా ఏర్పడుతోంది. తర్వాత స్త్రీ పురుష లింగ భేదం అనేది ఈ 3వ నెలలో ఏర్పడుతుంది. ఇంద్రియములు ఉన్నాయో, ముక్కు, చెవులు, కళ్ళు, వీటి యొక్క రంధ్రాలు, ముక్కు రంధ్రాలు, చెవి రంధ్రాలు, కంటి రంధ్రాలు అప్పుడు ఏర్పడతాయి. అప్పటికి ఈ ఆకారం ఉండదు, రంధ్రాలు ఏర్పడతాయిట. కళ్ళుకి దగ్గర చిన్న చిన్న గుంటలు, చెవి దగ్గర గుంటలు, నాభి దగ్గర గుంట, ఇలా గుంటలు ఏర్పడతాయి. ఇంకా నాలుగవ నెలలోకి వచ్చేసరికి చతుర్భిర్ధాతవ సప్తపంచభి క్షుత్రుడుద్భవ షడ్భిర్జరాయుణ వేత కక్షౌ భ్రామ్యతి దక్షిణే. ఈ నాలుగవ నెలలో సప్తధాతువులు ఏర్పడతాయి. సప్తధాతువులు అంటే ఏమిటి? త్వక్కు, చర్మం ఏర్పడుతోంది పూర్తిగా. మాంసం శరీరంలో ఏది ఎక్కడ ఎంత ఉండాలి అనేది అప్పుడు ఏర్పడుతోంది. ఏమండి, ఎవడికి ఎక్కడ శరీరంలో ఎంత మాంసం ఉండాలో ఏర్పడిన తర్వాత మరి పుట్టినవాడు అందరికీ అలా మాంసం ఉండడం లేదే. ఇక్కడ ఇంత ఉండాలి, ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఇక్కడ ఎముక కనపడుతున్నది, మాంసం అక్కడ లేదే. అంటే కడుపులో ఉన్నప్పుడు ఏర్పడుతుందిట. భూమి మీదకి వచ్చాక ఈ దిక్కుమాల వాడి పూర్వజన్మ కర్మను బట్టి బక్కగాను లావుగాను తయారవుతాడు. కడుపులో ఉన్నప్పుడు మాత్రం శరీరములో ఏ అవయవమునకు ఎక్కడ ఎక్కడ ఎంత ఎంత మాంసం ఏర్పడాలో అంత మాంసం సక్రమంగా ఏర్పడుతుంది. ఇక మూడవది రక్తం ఏర్పడుతుంది. మొదటిది చర్మం, రెండు మాంసం, మూడు రక్తం, నాలుగు మేధస్సు ఏర్పడుతుంది. మెదడులో ఉండే గుజ్జుకి మేధస్సు అని పేరు. కొంతమంది తెలివితేటలకు కూడా వాడు మేధస్సు కలిగిన వాడు అని అంటారు. అంటే బూతు, తప్పు. తెలివితేటలకి మేధ అని వాడాలి. మేధస్సు అంటే మాత్రం మాంసం, ఈ వీటిల్లో ఉండే గుజ్జు. తర్వాత ఎముకలకి పట్టి ఉండే గుజ్జుకి మధ్య అని పేరు, అది ఏర్పడుతుంది. అస్థి, ఎముకలు ఏర్పడతాయి, గట్టిగా తయారవుతాయి. తర్వాత శుక్రము కూడా ఈ నాలుగవ నెలలోనే ఏర్పడుతుంది. ఈ సప్తధాతువులు కూడా ఏర్పడతాయి. ఇంకా ఐదవ నెలలో అక్కడి నుంచి మొదలవుతుందిట వెంకటేశ్వర మహాత్మ్యం. ఏమిటి? ఆకలి, దప్పిక, నానా గందరగోళం. ఐదవ నెలలో ఏర్పడింది ఇది. ఈ ఐదవ నెలలో పుట్టిన ఆకలి దప్పికతో కడుపులో గిలగిలగిలలాడిపోతాడు వీడు. ఇక అక్కడి నుంచి కొద్దిగా కదులుతాడట ఆకలికి. లోపల ఏడుస్తాడు. ఏడ్చినా ఈ తల్లికి తెలియదు. తెలియక ఆవిడ ఇష్టం ఆవిడది. ఆవిడ కారం ఎక్కువైతే కారం బాగా తింటుంది. ఈ లోపల వాడు గిలగిలగిలలాడతాడు. తీపి తింటుంది, చేదు తింటుంది. మరి కొంతమంది ఆ రోడ్డు పక్కకి వెళ్ళి ఆ దిక్కుమాలను పక్కోడి ఆ ఉల్లిపోయి టపా 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 కొట్టించుకు తింటూ ఉంటారు. ఇవన్నీ ఆ పిల్లవాడికి పడతాయి. అందుకని ఈ గర్భవతి అయిన తల్లి ఐదవ నెల నుంచి తొమ్మిదవ నెల వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. పవిత్రమైన అన్నం తినాలి. తినకపోతే ఏమిటండి, మా ఇష్టం వచ్చిన అన్నం తింటాం అంటే మనకి వచ్చిన నష్టం లేదు. ఈ పిల్లవాడికి ఉల్లి తింటే ఆ ఉల్లి వాసన బట్టి భూమి మీద పడగానే దిక్కుమాలిన ఉల్లి లక్షణాలు వస్తాయి. బల్లి తింటే బల్లి వాసన వస్తుంది. వాసన అంటే నేనది ఊరికే శరీరం వాసన అని కాదు, ఆ వికారాలు పుడతాయి. కారం, ఉప్పు, ఇటువంటివి పులుపు తినే పిల్లలు ఉన్నారే వీళ్ళు తమో గుణ ప్రధానులు, రజోగుణ ప్రధానులు అవుతారు. తీపి ఎక్కువ తినే తల్లి పిల్లలు సాత్వికులు అవుతారు. కడుపుతో ఉన్న తల్లి తీసుకోవలసిన ఆహారాల్లో సాధ్యమైనంత వరకు ఉప్పు కారం కొంచెం తగ్గించాలి. అసలు తినకుండా ఉండటం ప్రమాదం, తగ్గించాలి అంతే. ఆకుకూరలు, కాయగూరలు తీసుకుంటే పిల్లలకి తెలివితేటలు పెరుగుతాయి. ఆవు పెరుగు, నెయ్యి సేకరించే తల్లి ఉన్నదే, ఆ తల్లి తన పిల్లలకి మంచి జ్ఞానాన్ని ఇస్తుందిట. తేనె తాగే తల్లి ఉన్నదే, ఆ తల్లి వల్ల పిల్లలకి కాంతి బాగుంటుంది. ఏ తల్లి పాలు ఎక్కువ సేకరిస్తుందో, పాలంటే గేదె పాలు కాకుండా ఆవు పాలు ఎక్కువ సేకరిస్తే గర్భవతికి ఆరోగ్యరీత్యా పిల్లవాడికి మంచిది. అటువంటి పిల్లలు చిన్నప్పటి నుంచి తెలివితేటలు. వాళ్ళు వండర్ వరల్డ్లో చూపిస్తాడే సూపర్ కిడ్స్ అని, ఆ కిడ్స్ అంతా వీళ్ళే. ఆవు పాలు తాగిన వాడు తల్లి పిల్లలు అన్నమాట. వాళ్ళ వల్ల పిల్లలకి చురుకుతనం పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా పిల్లవాళ్ళు గొప్పవాళ్ళు కావాలి అనుకున్న తల్లి కించిత్తు తేనె నిమ్మరసము కలిపి భగవంతునికి నివేదన చేసి సేకరిస్తే ఆ పిల్లలకి దైవ సంబంధమైనవి వస్తాయి. అందువల్ల ఐదవ నెల నుంచి ఆకలి దప్పులు పిల్లలకి కలుగుతాయి అని తెలిసిన తల్లి చాలా జాగ్రత్తగా ఆహార స్వీకారం చెయ్యాలి. వాడు వచ్చి గారులో బాంబు పెట్టేస్తాడు. అంచేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, అని మహానుభావుడు కపిలుడు చెప్పాడు. బయటికి వెళ్ళాక నన్నేమనద్దు, చెప్పిందంతా కపిలుడు, ఏమైనా ఆయందే బాధ్యత. ఇంకా ఆరవ మాసంలో ఈ జీవుడు జరాయువు ద్వారా ఆవృతుడవుతాడు. జరాయువు అనే వాయువు అతను చుట్టుతుంది. దీనివల్ల ఏమవుతుంది, కుడి పక్కకి తిరుగుతాడట. అంతవరకు ఎడం పక్కకి తిరిగి ఉన్న పిల్లాడు కుడి పక్కకి తిరుగుతాడు కడుపులో. ఆ కుడి పక్కకి తిరగడం మొదలెట్టాకే తల్లి సేకరించిన ఆహారం ఈ నెత్తిమెచ్చిన రంధ్రం ద్వారా కడుపులో గడుతుంది. బొడ్డు దగ్గర ఇంత పొడుగ్గా ఉంటుంది నాభి, పుట్టినప్పుడు కోసేస్తారు. బొడ్డు కోసి పేరెట్టామంటారే, ఆ బొడ్డు కోస్తేనే పేరెట్టాలని, అది కొయ్యకుండా పేరెట్టకూడదు. కడుపులో ఉండగానే మన వాళ్ళు ఏం పేరెడదాం అని నాకు పాతికి ఫోన్లు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సరే అది వేరే విషయం, కానీ కోసిన తర్వాత పెట్టిన పేరేంట పేరు, అంత పూర్వం పెట్టుకున్న పేర్లు ఊరికే కాలక్షేపం పేర్లు. ఆ బొడ్డు ద్వారా తల్లి యొక్క ఆహారం, తల్లి ఏది సేకరిస్తే దాన్ని వీడు లోపలికి లాక్కుంటాడు. మాతృ జగ్ధాన్న పానాద్యై ఏ దత్తాతురసమ్మతే సేతే విన్మూత్రయో గర్తే స జంతుర్జంతు సంభవే. కుడిపక్కకి తిరిగిన ఈ పిల్లాడు ఆరో నెలలో కుడిపక్కకి తిరుగుతాడని చెప్పాం కదా. తల్లి భుజించిన అన్నపానాదులను సేకరించి బొడ్డు ద్వారా శిరస్సు రంధ్రం ద్వారా తృప్తి పొందుతాడు. ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, ఇష్టము లేదు వాడికి, ఎప్పుడు బయటకు వద్దామని ఉంటుంది, అసలు ఇక్కడ పుట్టకూడదనుకుంటాడు. అయినా ఈ తల్లి కడుపులో ఉండే మలమూత్రముల యొక్క లక్షణములు వాడిని పట్టి పీడిస్తాయి. ఇష్టం లేకపోయినా ఆ భయంకరమైనటువంటి గర్భకోశంలో ఇమిడిపోతాడు పాపం. ఈ గర్భకోశ వాసం ఊరికే పాపం సామాన్యులైనటువంటి సైంటిస్టులు డాక్టర్లు గర్భకోశంలో పిల్లవాడు చాలా హాయిగా ఉంటాడు అనుకుంటారు, అజ్ఞానం అది. ఆధ్యాత్మిక రంగంలో పిల్లవాడి యొక్క కష్టమంతా గర్భమే అన్నారు. గర్భం ఒక నరకము అన్నారు, అది ఒక గుంట, అందులో క్రిములుంటాయి. సుకుమారమైన ఈ పసి శరీరాన్ని కుట్టివేస్తూ ఉంటాయి. వాడి వల్ల వాడు అధిక క్లేశములు పొందుతాడు. మాటిమాటికి కడుపులో మూర్చిపోతూ ఉంటాడు పిల్లవాడు. కటు తీక్ష్ణ ఉష్ణ లవణ క్షారామ్లాదిభి ఉల్బణై మాతృభుక్తై ఉపస్పృష్ట సర్వాంగోత్థిత వేదన. తల్లి తిన్న వగరు, కారం, తీక్ష్ణ పదార్థాలు, వేడి, ఉప్పు, రోక్షణ పదార్థం, పుల్ల పదార్థం, ఈ రస పదార్థాల స్పర్శ ఈ శరీరమును పాపం చాలా బాధ పెడుతుంది. గిలగిల్లాడిపోతూ ఉంటాడు. ఆ తల్లి గర్భంలో మావి అనే జరాయువు అంటారు, అని మావి కప్పేస్తుంది. బయట కఠినమైన ప్రేములు బంధిస్తాయి. వీపు మెడ కుండలాకారం గల వంగి ఉంటాడు. తలకాయ కిందకి కాళ్ళు పైకి పెట్టుకుని ఇలా వంగి తల కాళ్ళు కలిసిపోతాయి పాపం. పంజరములో పెద్దగా ఖాళీ లేని పంజరంలో బిగుసుకుపోయిన పక్షి లాంటి వాడు ఈ పిల్లవాడు. ఆ గర్భం అనే నరకంలో పడి ఉంటాడు ఆ పంజరంలో. అప్పుడు గుర్తుకొస్తాయట పూర్వం తాను చేసిన పాపాలు. ఇంతకు పూర్వజన్మలలో చేసిన పాపములని టిక్కు టిక్కు అని గుర్తుకొస్తాయి. నాటకం చూస్తున్నప్పుడు దృశ్యములు గుర్తొచ్చినట్టు గుర్తుకొస్తాయి. అప్పుడు అవన్నీ గుర్తుకు తెచ్చుకుని స్మరణ దీర్ఘం అనుచ్ఛ్వాసం శర్మకిం నామ విందతే. ఈ గర్భంలో పడ్డప్పుడు పాపం పాపకర్మలన్నీ గుర్తుకొచ్చి నిట్టూర్పు విడుస్తూ ఉంటాడు. ఆ అవస్థలో సుఖం పొందలేడు. అయ్యయ్యయ్యో ఎందుకు చేశాను పూర్వం ఈ కర్మ అని చాలా దుఃఖిస్తాడు. ఏడవ మాసంలో అడుగు పెడతాడు. ఆ ఏడవ మాసంలో అడుగు పెట్టగానే వాడికి జ్ఞానోదయం అవుతుంది. అంతవరకు పాత జన్మ గుర్తొస్తుంది, ఏడవ మాసంలో జ్ఞానోదయం అయ్యింది. జ్ఞానమైన పూర్వజన్మ వాసన గుర్తొచ్చింది, జ్ఞానం కలిగింది, ఏం చేయాలో తెలుసు. కానీ కడుపులో ఉన్నాడు ఇప్పుడు, వచ్చింది తెప్పలో. అందువల్ల ప్రసవానికి కారణమైన దానికి వాయువు అని పేరు. మనం పుట్టుతున్నామంటే పుట్టడానికి ఒక వాయువు కారణం కడుపులో. ఆ వాయువుల్లో 5 వాయువులు ఉంటాయి, అందులో ప్రసవ వాయువు అని ఒక వాయువు ఉన్నది. ఈ వాయువు వల్లే కడుపులో పిల్లవాడు బయటకు వస్తున్నాడు. ఈ ప్రసవ వాయువు ఏం చేస్తుందంటే వీడిని బిగించేస్తుంది. కట్టు కట్టేసిన వాడు కదలలేనట్టే ఈ కడుపులో బిగుసుకుపోతాడు పాపం. అటు ఇటు కదలపలేక కాళ్ళు చేతులు మాత్రం కొట్టుకుంటూ స్థిరంగా ఉండలేక బయటికి రాలేక దుఃఖిస్తాడు. ఆ దేహాత్మదర్శి అయిన జీవుడు ఈ కడుపులో 7వ మాసంలో తల్లి కడుపులో నరకం పడలేక భీతుడైపోతాడు. అదృష్టవశాత్తు ప్రతి జీవికి 7వ మాసంలో భగవద్ దర్శనం అవుతుంది. అక్కడ కనపడతట సూక్ష్మాతి సూక్ష్మ శరీరంతో ఉండే భగవంతుడు దర్శిస్తాడు. ఎంత ఉంటాడు అంటే బొటన వేలు గోరు చివరి భాగం ఎంత ఉంటుందో, అంటే ఇంత పొడుగ్గా పెంచుకుంటాడే గిన్నెస్ బుక్లో, ఆ గోరు కాదు, మామూలు వాడి గోరు ఎంత ఉంటుందో అంత ప్రమాణంలో భగవంతుడు దర్శనమిస్తాడు. అప్పుడు మాతృగర్భంలోకి పంపేవా భగవంతుడా అంటూ ఆ భగవంతుడిని ఇలా స్తోత్రం చేస్తట. ఈ 7వ మాసంలో కడుపులో ఉన్న పిల్లాడు ఆ జీవుడు ఏమంటున్నాడు, తస్యోపసన్నం అవితుం జగదిచ్చయాత్త నానాతనోర్భువి చలచరణారవిందం సోహం వ్రజామి శరణం హి అకుతో భయం మే ఏనే దృశీ గతి అదర్శ శతనోరు రూప. ఓ భగవంతుడా, ఇంతకు పూర్వజన్మల్లో కంటికి కనిపిస్తున్న భోగాలన్నీ చూచి ఓహో నా ఎదురుగుండా ఉన్న భోగములు శాశ్వతము అని ఆ పనికి మాలిన భోగాల వెంటపడి వెంపర్లాడి అనుభవించి అనుభవించి చచ్చి చివరికి మళ్ళీ కడుపులో పడ్డాను, మళ్ళీ బయటికి ఎడతాను, అవే వస్తువులు మళ్ళీ, ఆ వ్యామోహం వ్యామోహమే, ఇలా ఎంతకాలం ఇలా నా జీవితం తిరగాలి, బయటకు వచ్చాక ఈ జ్ఞానం ఉంటే ఎంత బాగుండును, తల్లి కడుపులో పడే బాధ మళ్ళీ నరకంలో పడే బాధ ఇవన్నీ గుర్తుకొస్తే పాపం చెయ్యను కదా, భూమి మీద పుట్టగానే నిరంతరం నీ పాదార విందములు శరణు వేడితే నిర్భయంగా ఉంటాను, అటువంటి సేవ నాకు ప్రసాదించు. ప్రతి జీవిని బుట్టలో వేసేదాని పేరే మాయ. అటువంటి మహామాయ అవిద్యామాయ దృష్టిలో పడిపోయి బద్ధుణ్ణైపోయి నేను సంతప్త హృదయుడనైపోయి ఆ భగవంతుడా నిన్ను గుర్తించలేకపోతున్నాను. ఈ శరీరం పంచభూతాలతో ఆవిర్భవించబడింది. 5 భూతాలు ఈ శరీరాన్ని సృష్టించాయి. అదే శరీరం ఏర్పడిందంటే చర్మమునకు మూల కారణం భూమి. ఈ అందుకే చర్మము మొదలైన వస్తువులన్నీ మళ్ళీ తిరిగి భూమిలో కలిసిపోతున్నాయి. వాయువు, రూపము, రసము, శబ్దము ఇవన్నీ కూడా పంచభూతములు, అంటే భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు, 5 వల్ల ఆవిర్భవించి మళ్ళీ వాటిలో కలిసిపోతున్నది. అటువంటి శరీరము నాకు ఇవ్వకుండా నన్ను అనుగ్రహించు. ప్రభో నీవు పరమ దయాస్వరూపుడివి. ఎందుకంటే ప్రతివాడు ఇతరుల మీద ప్రేమ చూపించాడంటే ఏదో ఒక కారణం ఉంటుంది. ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. మూర్ఖుడు కూడా ఏదో ఒక ప్రయోజనం ఆశించకుండా ఏ పని చెయ్యడు. అటువంటిది ఈ సృష్టిలో ప్రతివాడు ఏ పని చేసినా ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. నీవు మాత్రం నిష్ప్రయోజనంగా పనులు చేస్తావు, ప్రయోజనం ఆశించవు. అందువల్ల నిజమైన కరుణామూర్తి అంటే భగవంతుడా నీ ఒక్కడవే. ఏనే దృశీం గతిమసౌ దశవాస్యీశ సంగ్రాహిత పురుష పురుదయేన భవాదృశేన స్వేనేవ తుష్యతు కృతేన సదీననాథః కో నామ తత్ప్రతివినాంజలిమస్య కుర్యాత్. ఓ దేవ, పరమదయాస్వరూప, ఎన్నో 7 సంవత్సరాల పాటు మనిషి తపస్సు చేసినా నీ దర్శనం కాదు, కానీ కడుపులో ఉన్నాననే దురదృష్టం బాధిస్తున్నా 7వ నెలలో నీ దర్శనం అయిందంటే నేను అదృష్టవంతుణ్ణి అన్నట్ట. కష్టంలో కూడా ఇదో సుఖం, ఒక ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి కాలు జారి పడ్డాడు, తీరా పడ్డది ఏమిటని చూస్తే తేనెగుంటలో పడ్డాడు. సుఖమేగా తాగచ్చు. అలాగా కాలు జారి పడినా తేనెగుంటలో పడినట్టుగా కష్టపడి గర్భంలో ప్రవేశించిన నా భాగ్యం నీ దర్శనం మాత్రం అయ్యింది. ఇది శాశ్వతం అవ్వాలని మొక్కడం కంటే నేనేం చేయగలను? ప్రతి జీవి ఎంత పాపం చేసినా అంతో ఎంతో సుకృతం చేశాడనడానికి ఇదిగో గర్భంలో నీ దర్శనమే మూలం. నాకు ఈ దర గర్భం మళ్ళీ కలుగగా ఉండుగాక అని ధ్యానం చేస్తాడు. ఇదంతా ఎవరు చెబుతున్నారని చెప్పాం? విష్ణుమూర్తి యొక్క 24 అవతారాల్లో ఒకటైన కపిలుడు తల్లి దేవహూతికి చెబుతున్నాడు, అమ్మా ఈ విధంగా 7వ నెలలో భగవంతుణ్ణి ధ్యానం చేస్తాడు పిల్లవాడు. 8వ నెల వస్తుంది. 8వ నెల రాగానే పూర్తి ఆకారం తయారైపోతుంది వాడికి. ఇంకా కొంతమందికి 9, కొంతమందికి 9 నిండాక బయటికి రావడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకా అక్కడి నుంచి వాడు రావడానికి సిద్ధంగా ఉంటాడు. సాధారణంగా 10వ మాసంలో బయటకు వస్తారు పిల్లలు. అలా 10వ మాసంలో ఓ తమాషా జరుగుతుంది. ఒక వాయువు ఉన్నదని చెప్పాం, ప్రసవ వాయువు అంటే పిల్లవాడు బయటికి రావడానికి కలిగే మూల కారణమైన గాలి. ఈ గాలి కడుపులోకి వెళ్ళి ఆ పిల్లవాడిని బలంగా గెంటేస్తుంది. అది ప్రసూత్యై సూతి మారుత అన్నాడు, ప్రసూతి వాయువు అని. ఆ గాలి గెంటితే ఏమవుతాడు? అధోముఖం, తలకాయ బయటకు వస్తుంది, ముందు శిరస్సు ముందు బయటకు వస్తుంది, వెనక మిగతా అవయవాలు వస్తాయి. వాడంతట వాడు బయటికి రావాలి. ఈ డాక్టర్లు అవేవో పెట్టుకుని పిష్యం లాగేస్తారు వీడిని. అలా లాగేస్తే ఏమిటి నష్టము అంటే వీడి కొంత సుకృతం తగ్గిపోతుందట. అందువల్ల ఈ కపిలుడు చెప్పిన మాట ఏమిటంటే, ఆ రోజుల్లో డాక్టర్లు లేరు కదా, మరి లాగే నర్సులు ఉన్నారు ఆ రోజులు, ఆయాలు దాదులు పురుడు పోసేవాళ్ళు. ఈ పురుడు పోసే స్త్రీలు ఆ బయటకు వస్తున్నవాడిని బలవంతంగా లాగకుండా ఒక్క క్షణం ఓపిక పెడితే వాడంతా వాడే బయటకు వస్తే పరిపూర్ణమైన జాతకవంతుడు అవుతాడు. ఈలోపు కంగారు పడి లాగివేస్తే కించిత్తు వాడి భాగ్య రేఖలలో కూడా మార్పు వస్తుంది. మొత్తం మీద వాడు అధోముఖంగా బయటపడతాడు. ఈ ప్రసవ వాయువు ద్వారా బయటికి నెట్టివేయబడిన జీవుడు అతి కష్టం మీద బయటకు వస్తున్నప్పుడు పుట్టి పుట్టగానే వాడి శ్వాస ఆగిపోతుందట, అది గుర్తుపెట్టుకోవాలి. వాడు పుట్టినప్పుడు ఆ 2 సెకండ్ల కాలం చచ్చిపోతాడు. తర్వాత హతస్మృతి జ్ఞాపక శక్తి మొత్తం కడుపులో ఉన్నదంతా ఢామ్మని మాయమైపోతుంది. వీడికి ఏమి ఉండదు. వాడికి నేల మీద పూర్తిగా పడగానే మళ్ళీ గాలి వీడిలో ప్రవేశిస్తుంది. అంతవరకు కడుపులో ఉన్నది భగవత్ సంబంధమైన వాయువు, ఇప్పుడు బయటకు వచ్చాడు. ఈ బయట కలుషిత వాతావరణ వాయువు, తల్లి పీల్చిన వాయువు, ఆ పక్కనుండే పురుడు పోసేటటువంటి వాళ్ళ వాయువులు, ఇంకా చెత్త చెదారం ఇవన్నీ వెళ్ళిపోతాయి. దాంతో వీడికి ఏమవుతుంది? భౌతిక వాసన పట్టుకుందిట అలా పడ్డంతో. అందుకే పుట్టగానే కొందరు ఏడవరు, వెంటనే అందట్లేదు అనమాట వాడికి. అందుకని చితక్ కొడతారు, కాస్త పొట్ట మీద బంతి పెట్టో రబ్బర్ పెట్టో అది పెట్టో కొడతారు. కొడితే ఈ భూలోకపు వాయువు అందుతుంది వాడికి అనమాట. అలాగా 2 సెకండ్ల కాలం ఆగి మళ్ళీ వాడిలో చలనం బయలుదేరుతుంది. రక్తసిక్తమైన కళేబరంతో నేల మీద పడిన వాడు అవయవాలు కదిలిస్తాడు. కొంతమందికి ఎక్కువ సమయం పడుతుంది, కొందరు వెంటనే కదిలిస్తారు. అలా కదలగానే ఏం చేస్తాట? వెంటనే పడగానే రోరూయతి గతే జ్ఞానే విపరీతాం గతిం గతః. గర్భంలో ఉండే జ్ఞానం పోయి నేల మీద పడగానే క్యార్ క్యార్ అని ఏడుపు మొదలు పెడతాడు. ఇప్పుడు వీడి పరిస్థితి ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నాడో తల్లికి తెలియదు, ఎందుకు ఏడుస్తున్నాడో ఈ దిక్కుమాలిన సైంటిస్టులకి డాక్టర్లకి ఎవరికీ తెలియదు. తన ఏడుపుకు కారణమేమిటో తెలియని వాళ్ళ ద్వారా పోషింపబడతాట. అంటే ఏమిటంటే, ఉదాహరణకి ఆకలి వేసి ఏడిస్తే ఏమో కడుపు నొప్పేమో అని కడుపు నొప్పి మందు చేదు మందు పోసేస్తారు. పాపం నిజంగా కడుపు నొప్పి వచ్చి ఏడిస్తే ఆకలికి ఏడుస్తున్నాడేమో అని పాలిస్తారు. అది పరిస్థితి. ప్రత్యాఖ్యాతు మనీశ్వర, ఇది వాడి యొక్క. వాడికి ఎందుకంటే తనకి తాను చెప్పుకోలేడు, వాక్కు లేదు, పూర్వజన్మ జ్ఞానం నశించింది, నేల మీద పడ్డాడు, వీడి అభిప్రాయం తెలియదు, ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. ఆకలైతే మందేస్తారు, మందు కోసం ఏడిస్తే పాలు పోస్తారు. ఇంత దుఃఖం ప్రారంభమవుతుంది అక్కడి నుంచి. దీనికి శైశవావస్థ, శిశు సంబంధమైన అవస్థ అంటారు. ఈ అవస్థలో ఏం చేస్తారు, శాయితో అశుచి పర్యంకే జంతు సేదజదూషితే నేశః కండూయనేంగానం ఆసనోత్థాన చేష్టితే. పాపం ఆ తల్లితో పాటు ఆ ప్రసవానికి సంబంధించిన మంచం మీద పక్కన పడుకోబెడతారు, లేదా ఉయ్యాలలో పడుకోబెడతారు. ఆ ఊయలలో అంత పూర్వం ఎన్ని వందల మంది పడుకున్నారో తెలియదు. ఆసుపత్రిలో మనం నిజంగా ఈయన చెప్పింది అంత కరెక్ట్, ఉయ్యాలలో పడుకోబెడతారు ఆసుపత్రిలో అంత పూర్వం ఎన్ని వేల మంది పడుకున్నారో. ఆ పాత పిల్లల వాసనలన్నీ వీడికి అంటుకుంటూ ఉంటాయి, ఆ విషయం మనకి తెలియదు. అపవిత్రం అంటే అదన్నమాట, అపవిత్ర మంచం మీద అపవిత్రమైన ఊయలలోనో పడుకోబెడతారు. దానిలో సూక్ష్మక్రిములుంటాయి, కొన్ని మంచాల్లో అయితే నల్లులుంటాయి, ఇంకా కంటికి కూడా కనిపించని అత్యంత సూక్ష్మక్రిములు ఉంటాయట. అవి ఏం చేస్తాయట, నేశకండూయనే అతి కోమలం సుకుమారమైన శరీరం మీద పాకగానే కుట్టేస్తాయి. ఇవి మనకైతే తెలియవు సూక్ష్మక్రిములు, కానీ పిల్లలకి ఆ సూక్ష్మక్రిములు మరింత బాధ, వాడిని కొడతాయి. ఎంత సూక్ష్మక్రిములు అంటే దుర్భిణి పెట్టి చూస్తే కానీ కనపడనంత కఠినమైనవి ఇవి. అటువంటివి కుడుతూ ఉంటే పిల్లవాడు గోక్కోలేక ఏడుస్తూ ఉంటాడు, ఊ గొక్క పెట్టి ఏడుస్తాడు. శరీరమును గోకుకొనుటకు కానీ పడక నుంచి లేవడానికి కానీ వాడికి శక్తి ఉండదు, అయినా వాడి గురించి తెలియదు. అప్పుడు వాడి శరీరాన్ని శుభ్రం చేయడానికి మొదలు పెడతారు. ఆ శుభ్రం చేసేటప్పుడు వీళ్ళ చర్మము గోళ్ళు చేతులు తగిలి ఈ పిల్లవాడికి శిశువుకి బాధ కలుగుతుంది. మనకి తెలియదుగా, బాగా నలుగు పెట్టి స్నానం చేయించేస్తూ ఉంటారు, వాడిని పట్టించుకోకుండా వాడి దారి వాడిది వీరి దారి వాడిది ఇలా ఉంటూ ఉంటుంది. క్రమేపీ రోజులు పెరుగుతూ ఉంటే కొంచెం పెద్ద కీటకాలు చిన్న కీటకాలు అడవి ఈగలు దామలు నల్లులు ఈ శిశువు శరీరాన్ని కరుస్తాయి. గర్భజ్ఞానం నశిస్తుంది, దుఃఖిస్తూ ఉంటాడు. ఈ విధంగా శైశవావస్థ దుఃఖం మెల్లగా 5 ఏళ్ల వయస్సు వరకు కౌమారావస్థ వరకు ప్రవేశిస్తాడు. ఇక్కడి నుంచి వీడికి కొంత జ్ఞానం చెయ్యగలడు నడవగలడు అన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంచెం మన వాళ్ళకి మరీ ఎక్కువ స్పీడ్గా వచ్చేస్తున్నాయి, 2 ఏడే వచ్చేస్తున్నాయి. 3 ఏడు కాన్వెంట్కి సీటు, 5 వేలు కడతారా అండి, ఇంత పిల్లకి 5 వేలు ఏం సంపాదిస్తాం ఏం తింటాం. ఐత్యేవం శైశవం భుక్త దుఃఖం పౌగండమేవచ 6 ఏళ్ల వయస్సులో అడుగు పెడతాడు. 6 ఏళ్ల వయస్సులో ఏమిటి అంటే కష్టం, పూర్వం 6 ఏళ్ళు వస్తేనే చదువు మొదలు. అధ్యయనాది దుఃఖానిచ చదువుకోవడం అనే దుఃఖం మొదలవుతుంది, అక్కడి నుంచి నానా కష్టం.